నిర్మీయని ఆత్మ పొందరాదు. పనికి జ్ఞానానికి విరోధం లేదు. పని మానేస్తే జ్ఞానం రాదు, సామర్థ్యం వస్తుంది. అదే పని మానేయవలసినటువంటి పని లేదు. పని శ్రద్ధగా చేసుకోండి. తర్వాత మంచి పనులు చెయ్యొచ్చు. మంచి పనులు చేసి మనసుని పెంచుకోవద్దు. మనసుని పెంచుకుంటే మన స్వరూప జ్ఞానానికి దూరం అవుతాం. మనం శ్రద్ధగా వినాలి, ఈ విషయాలు వినొచ్చు. నేను అపరోక్ష జ్ఞానము అంటారు. మీ అందరూ మీరు చదువుకున్న దానికి, పెద్దలు చెప్పినప్పుడు వినడానికి తేడా ఉంటుంది. పెద్దలు చెప్పినప్పుడు వినదు, వడ్డించిన మిస్టర్లాగా ఉంటుంది. అంటే శ్రవణం అవసరం. శ్రవణం చేయలే చేయగా మీరు ఏదైనా మంచి గ్రంథాలు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చదువుకుంటే అంటే దాని భగవంతుడు గీతలు ఏమని చెప్పారంటే స్వాధ్యాయ యజ్ఞం, అది కూడా యజ్ఞంతోడు సమానం. మనం పెద్దలందు గౌరవం ఉండాలి. భగవంతుడు ఏంది ఎంత గౌరవంగా ఉంటాము, భగవంతుడి పట్ల మనం ఎంత ప్రేమగా ఉంటాము, పెద్దల పట్ల కూడా అలాగే ఉండాలి. ఆ పెద్దలకి ఆ పెద్దలకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు భగవంతుని ఆరాధించటం వల్ల వచ్చింది. ఆ పెద్దలని మనం గౌరవిస్తుంటే మనం కూడా ఆరాధిస్తుంటే భగవంతుని తన్ను ఆరాధించిందాంతో సమానంగా చూసుకుంటాడు. అంటే పెద్దల పట్ల, ఈశ్వరుడి పట్ల, భగవంతుడి పట్ల మనం గౌరవం కలిగి ఉండాలి. ఈ పెద్దల పట్ల, భగవంతుడి పట్ల మనం గౌరవం కలిగి ఉంటే మనకి స్పష్టత వస్తుంది మెదడులో. అంటే ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేటువంటి ఏదైనా చదివినా మనకి అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. పుస్తకం మీరు ఏదైనా పెద్దల పట్ల, భగవంతుడి పట్ల మీరు గౌరవం ఉంటే మీ ఇంటికాడ ఏదైనా గ్రంథం చదువుకున్నా చక్కగా అర్థమవుతుంది వాళ్ళ అనుగ్రహం వల్ల. ఈశ్వరుడు దయ లేకుండా మనకి ఏమీ రాదు. అంటే నాకే స్పష్టత లేనప్పుడు మీకు స్పష్టం ఎలా, నేను ఎలా చెప్పగలను సబ్జెక్టు? ముందు నాకు అర్థం అవ్వాలి. అర్థమైతే నాకు స్పష్టత వస్తుంది మెదడులో. నాకు స్పష్టత లేనప్పుడు నా మాటలో కూడా స్పష్టత ఉండదు. నాకు సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంటే నా మాటలో కూడా మీకు స్పష్టత వస్తుంది. క్లారిటీ ఉండాలి. మనం ఏదైనా మాట్లాడుతుంటే క్లారిటీ ఉండాలి. ఏదైనా పని చేసినప్పుడు కూడా నీట్గా చేయాలి, క్లారిటీగా చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, మాకు బాధగా ఉండండి, దుఃఖంగా ఉండండి, ఏదో పరిస్థితి ఏదో మాటలు అలా చెప్తూ ఉంటారు. మాకు దుఃఖం వస్తుందండి, బాధ వస్తుందండి. ఈ జన్మలో ఏం కాదు, రాబోయే జన్మలో కూడా ఎవరిని దుఃఖం విడిచిపెట్టదు. ఎప్పటి వరకు విడిచిపెట్టదు అంటే, ఇప్పుడు దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉందనే భావన, అంటే నాకు భిన్నంగా ప్రపంచం ఉందనే భావన నశించాలి. నేను ఎవరు ప్రపంచం లేదు, నాకు భిన్నంగా ప్రపంచం ఉంది, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నేను లోపల ఉన్నాను, నాకు బయట భగవంతుని సృష్టి అంతా యాపించి ఉన్నాడు, అది అనుభవంలో లేనమని నేను లోపల ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, భగవంతుడు ఎక్కడో ఉన్నాడని ఇలా అనుకుంటున్నాను. మీకు ఆ భగవద్ అనుభవం లోపల కలగాలి. ఆ భగవద్ అనుభవం లోపల మీకు కలిగితే లోకం నశిస్తుంది. అప్పటి వరకు లోకం నశించదు. ఎంతకాలం అయితే మీకు లోకం నశించదు, అంతకాలం మిమ్మల్ని దుఃఖం వెంటాడుతూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. పరమాత్మ లోపల ఉన్నాడు. వాడికి సంబంధించినటువంటి అనుభవం మనకు తెలిస్తే, ప్రభో పరమాత్మ ఇదే అని మనకు అర్థమైతే, అప్పుడు లోకం నశిస్తుంది. లోకం నశించిన వాడికి దుఃఖం నశిస్తుంది. నో వరల్డ్ నో సఫరింగ్. ప్రపంచం లేని వాడికి సఫరింగ్ లేదు. ప్రపంచం ఉంటే మీకు ఎంత అధికారం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ప్రపంచం మీకు భిన్నంగా కనిపిస్తున్నంత కాలం, ప్రపంచం వేరు నేను వేరనే భేదభావం ఉన్నంత కాలం మీకు మీ దుఃఖం ఎవరిని విడిచిపెట్టదు. ఈ భగవంతుడు చెప్పిన వాక్యాలను శ్రవణం చేయగా చేయగా మన అనుభవంలో తెచ్చుకోవాలని బుద్ధి కలుగుతుంది. ఎవరి వల్ల? పెద్దల దైవాలు. మీ ఇంటికాడ ఎవరైనా ముసలమ్మల వాళ్ళు ఉన్నారనుకోండి, ముసలవాళ్ళు మంచం పట్టున్నారనుకోండి, వాళ్ళకి సేవ చేయటం వల్ల కూడా వాళ్ళు పాపం వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారని ఒక విధమైనటువంటి వాళ్ళకి మీ మీద ఒక ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ వల్ల కూడా మీకు మంచి బుద్ధి ఇస్తాడు పరమేశ్వరుడు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ వద్దు, దానివల్ల మీకేంటంటే ఈశ్వరుని దైవం మీకు కలుగుతుంది. అది అక్కడ మీరు గ్రహించవలసింది. వాళ్ళు కూడా అంతర్యామగా ఈశ్వరుడు ఉన్నాడు. వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అటువంటి గొడవలోకి మనం వెళ్ళకూడదు. ఏం చేయంటే అది భగవంతుడు చూసుకుంటాడు. జడ్జిమెంట్ ఇవ్వాల్సింది మీరు కాదు, భగవంతుడు చూసుకుంటాడు. నిర్ణయించవలసింది భగవంతుడు. ఈశ్వరుడు ఉన్న వాడికి ఉన్నాడు, వాడు నిర్ణయిస్తాడు. మన డ్యూటీ, మన చేతిలోని పని మనం చక్కగా చేయటం. తర్వాత ఎలా శ్రద్ధగా వినగా 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 సబ్జెక్టు వినగా ఏమవుతుందంటే, వినాలి, శ్రవణం చెయ్యాలి. వినగ ఏం చదువుతుందంటే మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ పుస్తకాలు చదువుతున్నాం, ఈ పెద్దలు చెప్పిన మాటలు వింటున్నాం, భగవద్గీత చదువుతున్నాం, ఇవన్నీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. నేను పొగుడుకోవద్దు, గీతలో చెప్తాడు నువ్వు పొగుడు. ఆత్మస్థుతి పరనంద ఈ రెండు విడిచిపెట్టేమంటాడు. మీరు నువ్వు పొగుడుకుంది ఇతన్ని విమర్శించండి. ఆత్మస్థుతి పరనంద పరుశువాక్యాలు మాట్లాడము. నీ ఆత్మస్థుతి పరనందంగా ఉండకూడదు. భగవద్గీతను చదువుతా ఉంటే ఇలా చదవగా చదవగా ఓహో ఇలా ఉండాలి కదా, మనం కూడా ఆత్మస్థితిని పరనందని వదులుకోవాలి అని మనకు బుద్ధి కలుగుతుంది. ఇలా చదవగా చదవగా తర్వాత మనం విన్న జ్ఞానం ఏమవుతుందంటే కొంతకాలానికి అపరోక్ష అనుభవం వస్తుంది. అంటే మనం చదివే మాటలు ఉంటే మామూలుగా మాటల కింద కాకుండా, ఇది పొడి పొడి మాటల కింద కాకుండా, ఏదో ఎవరో చెప్పారన్న మాటలు కాకుండా ఆ మాటలు మనకు అనుభవంలోకి వస్తాయి. విన్నదేమో పరోక్ష జ్ఞానం, దాన్ని ఆచరిస్తే అపరోక్ష అనుభవం వస్తుంది. ఆచరిస్తే మనకు అపరోక్ష అనుభవం వస్తుంది. అపరోక్ష అనుభవం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు స్వరూప జ్ఞానం కలుగు. తర్వాత ఈ అనుభవం ఒక పక్క నుంచి చూడితే ఇంకో పక్క నుంచి వస్తుంది, ఇంకో పక్క నుంచి చూస్తే ఈ పక్క నుంచి వస్తుంది. వీటి చూడేసామనుకుంటే వదిలి మళ్ళీ ఇంకో పక్క నుంచి చేస్తుంది, అటు చూడేసామంటే ఈ పక్క నుంచి వస్తుంది. కొంతమంది మేము జపం చేస్తున్నాం అంటే బాగా చేసుకుంటున్నాం అంటారు. అంటే అహంభావం ఆ చెప్పేది కూడా అహంభావన. ధ్యానం బాగా చేసుకుంటున్నామండి, ధ్యానం బాగా చేసుకుంటున్నామని చెప్పేవాడు ముక్కులో గాలి బాగా తీసుకుంటున్నా ఎందుకు చెప్పరు మీరు? మీరు అందరం గాలి పీల్చుకుంటున్నాం కదా, మనం గాలి పీల్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉంచారు, లేకపోతే అక్కడ పడేస్తారు, శ్మశానంలో తీసుకెళ్ళి పడేస్తారు, ఏ చుక్కను తీసుకెళ్ళి. నేను గాలి పీల్చుకుంటున్నాను ఎవరైనా చెప్తున్నారా? ధ్యానం చేస్తే చెప్తున్నారు. గాలి పీల్చుకోవడం ఎంత సహజం, విశ్వాస విశ్వాసాలు ఎంత సహజం, ధ్యానం అంత సహజంగా నేర్చుకోవాలి. అంటే అది సహజమైపోవాలి. ధ్యానం చేసుకోవడం అనేది, జపం అనేది మీ కోసం మీరు చేసుకుంటున్నారు కానీ ఇతరుల కోసం కాదు. అంటే అది మనకు సహజం అవ్వాలి. మనం గాలి పీల్చుకుంటాను, నేను గాలి బాగా పీల్చుకుంటున్నామని ఎవరితో ఎలాగ చెప్పము? నేను ధ్యానం బాగానే చేసుకుంటున్నానని, జపం బాగా చేసుకుంటున్నాను అలా చెప్పకూడదు. మనం చెప్పవలసిన పని ఏంటి? మనకి అది సహజం అయిపోవాలి. అంటే మీరు నేను 2 గంటలు ధ్యానం చేస్తున్నానండి, 3 గంటలు జపం చేస్తున్నారని మీరు ఎవరితోనైనా చెప్పింది ఏంటో లోపల శరీరం చెప్పదు, చైతన్యం చెప్పదు, లోపల మీరు అహంభావన అని చెప్తాను. అంటే అహంభావన మీకు తెలియకుండా సూక్ష్మ రూపం ధరించే మాట చెప్పిస్తాను, అది కూడా మనకు అర్థం కాదు. అది ఏం చేస్తుందంటే అహంభావం స్థూల రూపంలో దాన్ని పట్టుకున్నాం అనుకోండి, మనం దొరికిపోయింది అనుకుని ఏం చేస్తుంటే సూక్ష్మ రూపంలో తెలియదు. ఉంటుంది కళ్ళకు కనిపించినంత సూక్ష్మంగా తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సబ్జెక్ట్ మీకు బాగా అర్థం వాళ్ళకి తలవపడం కాదు, మనకి ఎంతవరకు అర్థం వచ్చాను. దేహమేందు ఆత్మబుద్ధి నశించాలి. దేహమే సత్యము, దేహమే ఆత్మ, దేహమే నిజం, దేహమే సర్వస్వం అనుకుంటాం. ఆ బుద్ధి నశించాలి. సరే ఈ గౌరవాలు అహం, ఈ గౌరవాలు అగౌరవాలు వాటి జోలికి వెళ్ళదు. మీరు రోడ్డు మీద దుమ్ము చూడదు గౌరవాలు అగౌరవాలు అటువంటి అదంతా ఊరికి మనం కల్పించుకుని వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ గౌరవాలకి అగౌరవాలకి ప్రాముఖ్యత ఇచ్చేది మనకు మనం దూరం అయిపోతున్నాం. మనల్ని అందరూ గౌరవిస్తే వాటికి ఏం సుఖం, లోపల కుళ్ళిపోతాంటని. మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారనుకో ఏం ప్రయోజనం, మీరు లోపల కుళ్ళిపోతాంటని. ఈ మాటలన్నీ అనవసరం. మీరు ఎలా బాగుపడతారో చూసుకోండి. మీరు ధ్యానం చేయొచ్చు, 10 నిమిషాలు 5 నిమిషాలు చేసినా అలవాటు అలవాటు అయిపోయిన సరళ చింతన కంటిన్యూస్గా అడుగుతారు, అలా జరుగుతూ ఉంటారు. ఇప్పుడు చేతికి నీరు పెడతాం అనుకోండి, ఒక 10 నిమిషాలకి నీరు పెట్టి కంట కట్టేస్తే అంటే చేతి నిండుతుంది. అలా కంటిన్యూస్గా ప్రవాహం కింద చేతిలోకి నీరు వెళ్ళాలి. చేతికి నీరు వెళ్తాం అనుకోండి, మళ్ళీ 10 నిమిషాలు కంట కట్టేస్తాం అనుకోండి, మళ్ళీ చేతిలోకి నీరు వెళ్తాం అనుకోండి, మళ్ళీ 10 నిమిషాలు కట్టేస్తే చేతి నిండదు. అలా ప్రవాహం కింద వెళ్ళాలి చేతిలోకి. అలాగే మీ హృదయంలోకి వెళ్ళే వరకు, మీ హృదయంలో మన ఆత్మగుత్యాన్ని మీరు గ్రహించే వరకు మీ ధ్యానం ప్రవాహం కింద ఉండాలి. అంటే నీకు అది నీకు నువ్వు పని చేసుకునే ఇది ధ్యానం. నువ్వు పని చేసుకున్నా చేతులు పని చేస్తూ ఉంటాయి, కాళ్ళు నడుస్తూ ఉంటాయి, అది ఎలాగైనా నీకు ఆ ధ్యాన ప్రభావం కొంత మొట్టమొదటి కొన్ని అలవాటు అయితే నీకు ఆ ధ్యానం లోపల సహజంగా నువ్వు గాలి ఎలా పీల్చుకుంటున్నావు, ఉచ్ఛ్వాస విశ్వాసాలు ఎలా జరుగుతున్నాయో, నీ శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, ధ్యానం అలవాటు అయిపోతే, నువ్వు చేస్తున్న జపం అలవాటు అయిపోతే నీ మనస్సు హృదయముఖంగా ప్రయాణం చేస్తుంది, హృదయంలోకి వెళతాం. హృదయంలోనే ఆనందం ఉంది, హృదయంలోనే శాంతి ఉంది. తర్వాత మనం బాగుపడే లక్షణాలు మెయిన్ ఏంటంటే మనం వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు. భగవంతుడికి ఒక శరీరానికి ఒక పని అప్పగిస్తాడు. అందరూ ఒక పని చేస్తే లోకం యాత్ర నడవదు కదా. అయితే ఇంతకని నేను చెప్పింది ఏంటంటే మనం చేసుకునే పని మనం చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటూ పరమేశ్వరుని స్మరించు స్మరిస్తూ పెద్దలను గౌరవిస్తూ ఈశ్వరుని ధ్యానం చేస్తూ ఈశ్వరు పాదాలు విడిచిపెట్టుకుని ఉంటే మెయిన్ ఏంటంటే రజోగుణం తమోగుణం పోతాయి. ఇప్పుడు మనకు రజోగుణం నశించదనుకోండి, తమోగుణం నశించదనుకోండి, మనకి జ్ఞానం ప్రసాదించడానికి ఈశ్వరుడు అమాంతుడేం కాదు. ఈశ్వరుడు మనకంటే తెలివైన వాడే. అది లోకం లేకముందు ఆయన ఉన్నాడు. మధ్యలో లోకం వచ్చింది, మధ్యలో లోకం ఉంటుంది, మధ్యలో లోకం నశిస్తుంది. అదే ఈ లోకం ఉన్నప్పుడు ఉన్నాడు, ఈ లోకం లేనప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, లోకం అంతా నశించాక కూడా ఆయన ఉంటాడు. అది కబీర్ ఒక మాట చెప్పాడు, కెరటం కెరటం లేకుండా సముద్రం ఉంటుంది, కానీ సముద్రం లేకుండా కెరటం ఉండలేదు. కెరటం లేకుండా సముద్రం ఉంటుంది, సముద్రానికి కెరటం అక్కర్లేదు. కెరటం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సముద్రానికి, సముద్రం లేకుండా కెరటం ఉండలేదు. ఈ జీవుడు లేకుండా ఈశ్వరుడు ఉండగలడు, ఈశ్వరుడు లేకపోతే మనకి జీవుడు ఉండలేడు. అంటే ఆ కెరటానికి అస్తిత్వం ఏ విధంగా అయితే సముద్రము, ఈ జీవుడికి అస్తిత్వం పరమేశ్వరుడు పరమాత్మ. అంటే ఇందులో రహస్యం ఏంటంటే పరమాత్మను స్మరించగా స్మరించగా మనం పవిత్రం అవుతాం. ఇప్పుడు మనకి జ్ఞానం ఎందుకు లేదనుకుంటున్నారు? ఉండవలసిన పవిత్రత మనకు లేదు, ఉండవలసినంత ఏకాగ్రత లేదు, ఉండవలసినటువంటి బుద్ధి బలం లేదు. ఓం పవిత్రాయ నమః విష్ణు సహస్రనామాలు వస్తున్న మహావిష్ణువు పరమ పవిత్రుడు. ఓం పవిత్రాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఆ పవిత్రుడు పరమ పవిత్రుడు. వాణ్ణి స్మరించగా స్మరించగా కర్తృత్వ బుద్ధి లేనివాడు పవిత్ర వాడిని స్మరించగా స్మరించగా మనం కూడా పవిత్రులు అవుతాం. ఇందులో ఏంటంటే రహస్యం, మనకు రజోగుణం తమోగుణం తగ్గించుకోమనకూడదు. ఈ పునర్జన్మలు తప్పు కానీ మనం ఏదో జపం చేస్తున్నాం, కూర్చున్నాం, నడుస్తున్నాం, పనికి అదికే వెసండి. ఇప్పుడు మనం ఏదైనా మందు వాడుతున్నాం అనుకోండి, రోగం తగ్గుతుందా లేదా, ఈ మందు నాకు పని చేస్తుందా లేదా అని చూసుకుంటూ ఉంటాం. నాలుగు రోజులు వాడితే తగ్గపోతే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు ఇచ్చిన మందు నాకు పని చేయలేదు అలా చెప్పుకుంటాం. అలాగే మీరు ఏం చేయాలంటే, మీ గురువు ఎవరైనా ఇబ్బంది లేదు, మీరు ఏ కులస్తులైనా ఇబ్బంది లేదు, మీ స్త్రీ అయినా పర్లేదు, పురుషులైనా పర్లేదు, మీ మతం ఏదైనా పర్లేదు, అసలు మనకు రజోగుణం తగ్గుతుందా తమోగుణం తగ్గుతుందే. ఈ రజోగుణం తగ్గి తమోగుణం తగ్గి సత్వగుణం పెరుగుతుందా లేదా, సత్వగుణం పెరిగితేనే కానీ సత్యం తెలియబడదు, హృదయంలో ఉన్న సత్యం తెలియబడదు. అదేమి చూసుకోకుండా కుప్ప ముప్పకం చేసిన ఏం ప్రయోజనం లేదు. మనకు వచ్చే తలంపుల వల్ల, మనం చేతితో చేసే పని వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల సత్వగుణం పెరగటానికి సహకరించాలి. మీకు రజోగుణం నశించదు అనుకోండి, తమగుణం నశించదు అనుకోండి, మీరు ఇన్ని పూజలు చేసినా ధ్యానాలు చేసినా పునర్జన్మలు వస్తాయి, సంసార బాధ వస్తున్నాయి, సంసార దుఃఖం వస్తున్నాయి, వేరు భావన పెరుగుతూ ఉంటాయి. అసలు మనిషి ఒక మనిషి మాట్లాడేప్పుడు వాడు రజోగుణంతో మాట్లాడుతున్నాడా సత్వగుణంతో మాట్లాడుతున్నాడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. అయితే మనం మాట్లాడి తెలుస్తాం అనుకోండి, నువ్వు రజోగుణంతో మాట్లాడుతున్నాడు పైకి అనకూడదు, మనం అలా మాట్లాడకూడదు అని లోపల అనుకుని మనం బాగుపడాలి, అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైనా రజోగుణంతో మాట్లాడుతున్నా ఇంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అలా అనుకోండి, వాడు కూడా గురువు మనకి. వాడు ఎలా గురువు అంటే నేను రజోగుణంతో మాట్లాడుతున్నాను, నాలాగ నువ్వు మాట్లాడుకుని అది చెబుతున్నాడు మనకి. మనం ప్రపంచంలో ఎందుకు వచ్చాం, ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం, కేవలం బట్టలు చుట్టుకోవడానికి అన్నం తినడానికి కాదు. ఎవరైనా రజోగుణంతో మాట్లాడుతున్నారనుకోండి, తమగుణంతో మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళు గురువులే. మాలాగే మీరు ఉండకుండా చెబుతున్నారు మాట వాళ్ళు, అది నేర్చుకోవాలి, అది ఆ పాఠాలు నేర్చుకోవాలి. మనం బడిలో చదువుకుని హై స్కూల్లో చదువుకున్నదానికి కాలేజీలో చదువుకుంది ఏముంటుంది, ఏం ఉండదు. మనం నేర్చుకునేది అక్కడ తక్కువ ఉంటుంది, ప్రపంచంలో నేర్చుకోవాలి. హై స్కూల్ గ్రౌండ్లో పిల్లలు ఎలా ఆడుకుంటారో అలాగే మనం ఈ గ్రౌండ్లో ఈ ఎత్తనేదికి మనం ట్రైనింగ్ అవ్వడానికి వచ్చు. ఎవరిని మనం వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరైనా దుఃఖపడుతున్నారు అనుకోండి, ఎక్కువ ఏదో ఏదో రకమైన దుఃఖం వచ్చేస్తాం అనుకోండి, మనం ఏం చేయాలి, వాళ్ళకి ఆ దుఃఖం ఎందుకు వచ్చింది అని అనుకోవాలి. ఓహో వాళ్ళకి ఆ దుఃఖం అంతకు వచ్చిందా అంటే పలానా కారణంగా వాళ్ళకి దుఃఖం వచ్చింది కాబట్టి ఆ కారణానికి మనం దూరంగా ఉండాలి, అది తెలివితేటలు. అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా దుఃఖం వస్తామనుకో, వాళ్ళకి ఎందుకు దుఃఖం వస్తుంది పాపం, వాళ్ళకు ఊరికి దుఃఖం వచ్చేస్తుంది అని అనుకుని పలానా కారణం వల్ల వాళ్ళకి దుఃఖం వస్తుంది, ఆ కారణానికి మనం దూరంగా ఉండాలి, అలా నేర్చుకోవాలన్నమాట. అంటే అందరూ గురువులే మనకి, ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాలని పైకి ఏమనుకోవాలి, మనం నేర్చుకునేది ఏదో మనం నేర్చుకోవాలి. అది సైలెంట్గా నేర్చుకోవాలి, మనం నేర్చుకునేది కూడా సైలెంట్గా ఉండాలి, పని కూడా సైలెంట్గా ఉండాలి. హృదయంలోని ఈశ్వరుడు కూడా అలాగే ఉంటాడు. అంటే దాని ధ్యానంలోనూ అనేది ఈ వ్యాపకాల్లో కూడా వ్యక్తం అవుతుంది. అంటే నువ్వు బాగా ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే ఎంత ముచ్చటగా ఉందో చూడండి, మీరు బిజీగా ఉన్నారనుకోండి, బిజీగా ఉన్నామని గాల్పించుకోవడం మానేరు. ఏమన్నా ఇవాళ చాలా బిజీగా ఉన్నామని అంటారు, మరి గాల్పించుకోవడం మానేస్తున్నారే మీరు బిజీగానే. అలా బిజీగా ఉన్నాం జపయంతికి మానటం, అంటే బిజీగా ఉన్నప్పుడు మరి గాల్పించుకోవడం మానేలేదు, మరి జపయంతికి మానేస్తున్నారు, జపం కూడా మానకూడదు. ప్రయాణాల్లో చాలామంది ఇడ్లీ తింటారు, వచ్చిన గడ్డంతా తింటారు, బఠానీలు శనగప్పుడు ఆ రైలు పెట్లు చాలా వస్తాయి, గడ్డంతా తింటూ ఉంటారు, ఆ జపం ఓడొచ్చేది. మరి వచ్చిన గడ్డంత ఎందుకు తింటున్నారు మీరు? అంటే మేము బిజీగా ఉన్నప్పుడు కూడా, పని తొందరగా ఉన్నప్పుడు కూడా గాలి పీల్చుకోవటం ఎలా మా ఎలా విశ్వాసం విశ్వాసాలు ఎలా మర్చిపోవటం లేదు. మీరు జపం చేయటం కూడా ధ్యానం చేయటం కూడా బిజీగా ఉన్నప్పుడు కూడా మీకు అలవాటు అయిపోవాలి. అలాగైపోయిన ఇప్పుడు చేరేపు నీరు పెట్టేప్పుడు అదే ప్రవాహం కింద ఒక 10 నిమిషాలు నీరు వెళ్తే మళ్ళీ యాడ్ చేసేయటం, 10 నిమిషాలు నీరు వెళ్తే యాడ్ చేసేయటం, కంప కట్టేస్తే లేకపోతే అదే ప్రవాహం కింద వెళ్తే చేయనంతా ఎలా తడిచిపోతుందో. నువ్వు అదే ప్రవాహం కింద జపమైన ధ్యానం, నువ్వు చేసిన కృషి తదేక ధ్యాసలో ఉంటే, తదేక ధ్యానంలో ఉంటే నువ్వు మనస్సును ఎక్కడికైతే ఏది పొందాలనుకుంటున్నావు దాని పొందిన దృష్టి పెట్టి నువ్వు పని చేస్తా అంటే ఆ తైలధార సరళ చింతనం, ఆ విరళ చింతనం కాదు, విరళ చింతనం సరళ చింతనకి దారి తీస్తుంది. ఆ సరళ చింతనకి ఉంటే అప్పుడు నువ్వు హృదయ గుహలోకి ప్రవేశిస్తావు, అప్పుడు హృదయ గుహలో అనేది నీకు తెలియబడుతుంది. కానీ మీరు అది నాన్ స్టాప్గా గాలి ఏ విధంగా అయితే నాన్ స్టాప్గా తీసుకుంటున్నాము, పని ఆ ధ్యాస కూడా భగవంతుని పట్ల ధ్యాస కూడా నాన్ స్టాప్గా ఉండాలి, ప్రేమ ఉండాలి. అంటే మీ ఇంట్లో వాళ్ళని మీరు బాగా ప్రేమించుకొని ఎవరో చెప్పక్కలే, భగవంతుని ప్రేమించమని చెప్పవలసి వస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళ మీద మీకున్న ఇష్టం కూడా భగవంతుని మీద లేదని అర్థం. మన ఇంట్లో వాళ్ళని కూడా వీళ్ళందరూ మనం సొంతం అనుకోకూడదు, మనం ఏదో భగవంతుని వీళ్ళు కేటాయించాడు, మనం చేయవలసిన పని అది చేయటం. ఇంట్లో వాళ్ళు కూడా మనం సొంతం కాదు, వాళ్ళు భగవంతుని వాళ్ళు కేటాయించాడు మనం, కానీ మన సొంతం అని అనుకోవడం మనకు అక్కడ రుజువుకుండా మళ్ళీ పెరుగుతూ ఉంటాం. మీరు అడుగుతున్నారు తర్వాత ఎలా ఉంటుందని, నేను సాధారణంగా చేయటం ఒకవేళ చేసేసానుకోండి మీరు చెప్పినట్టు తర్వాత ఎలా ఉంటుందని. అంటే ఇతరుల పట్ల మీ భావాలు మారిపోతాయి, వాళ్ళు అలా ఉంటే బాగున్నాం, వీళ్ళు ఇలా ఉంటే బాగున్నాం అనుకునే బదులు మనం ఎలా ఉండాలనుకుంటే మనం అలా ఉంటాం మనం ప్రయత్నం చేయటం సుఖం కదా. వాళ్ళు కూడా మనకింత మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మనం అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, అనుకోండి మ్యాటర్స్. మనం నోరు పెదవి ఎత్తకుండా మౌత్ ఓపెన్ చేయకుండా మీరందరూ బాగుపడతారు. ఇది రహస్యం, అది రహస్యం మీరు ఎక్కడ చెప్పకండి. మీరు ఎలా ఉండాలి అలా ఉండాలని నేను అనుకుంటాను అనుకోండి, నేను అలా అనుకోవటం మానేసి నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అలా నా మనస్సుని నేను తీర్చిదిద్దుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మీకు నేను ఎక్కువ ఉపకారం చేస్తాను. అలా ఏమి లేకుండా నేను మీకు ఉపకారం చేయాలని చేయలేను. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా ఉంటాననుకోండి, మీకు ఉపకారం చేయాలని అనుకోక్కర్లేదు. నా ద్వారా ఉపకారం తప్పించి మూడు జరగదు, మీ ఉపకారమే కానీ అపకారం జరగదు. అయితే ఒకటి లౌకికులతో స్నేహాలు చేయకూడదు. లౌకికులు ఉంటారు వాళ్ళు, ప్రతిదీ లౌకికంగా మాట్లాడతారు, ఏమి తెలివితేటగా మాట్లాడుతున్నామని వాళ్ళు అనుకుంటా ఉంటారు. వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉండదు, భగవంతుడి మీద విశ్వాసం ఉండదు, పెద్దల పట్ల గౌరవం ఉండదు. అటువంటి వాళ్ళతో స్నేహాలు తగ్గించుకోవాలి, అది కూడా సాధనలో భాగం. ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడచ్చు, విరోధమని కాదు ఉదాసీనంగా ఉండాలి. లౌకికుల పట్ల ఎంత స్నేహాలు తగ్గించుకుంటే అంత మంచిది. నిజమైతే మనం సాధన చేసి మరి లౌకికులతో స్నేహం చేస్తాం అనుకోండి, గజ స్నానం కింద ఉంటుంది. అంటే లౌకికులతో మనకి స్నేహానికి ఇష్టపడుతున్నాం అనుకోండి, ఉదాహరణకి మనకి లోపల భక్తి లేదని అర్థం. భక్తి నిజంగా ఉండటం లేదు, భక్తి ఉన్నట్టు నటించటం గారు. కొంతమంది నాయకులు ఎలా ఉంటారండి, ప్రజలు కోరింది ఎవరు, మీరు కోరింది నాకు నచ్చలేదు, మీరు కోరింది నేను ఇస్తే మీరు పాడైపోతారు, ఇలా ఉంటే మీరు బాగుంటున్నారని చెప్తారు కొంతమంది నాయకులు. అంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు కేవలం ఓట్లకే పరిమితంగా ఉంటారు. వాళ్ళు ఇది కలియుగం కాబట్టి తక్కువ మంది ఉంటారు, కానీ అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, అటువంటి సహృదయం ఉన్న వాళ్ళు ఉన్నారు, అది సత్పురుషులు ఉన్నారు, ఆ సద్భావన గల ఉన్నారు, ఆ భావనా బలం గల వాళ్ళు ఉన్నారు. లేదా మన గుర్తింపుల కోసం ఏ పని చేయకూడదు, సహజంగా చేసిపోవటం. ఒకటి మీరు మనకు లోకం కాదు మోక్షం ఇచ్చేది పరమేశ్వరుడు ఇస్తాడు, ఈశ్వరుని ఎవరు సర్వభావమైన భారత తమేవ శరణం తెచ్చే సర్వభావమైన భారత. నువ్వు ఎన్ని విధాల ప్రయత్నం చేసుకుంటావో నాకు అనవసరం, అన్ని విధాల ప్రయత్నం చేసి నీ హృదయంలో అంతర్యామగని ఈశ్వరుని శరణ వేడుకొని భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్తాడు. వాళ్ళు శరణాగతి చేస్తే మీలో ఏమైనా దోషాలు ఉంటే, పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి దోషాలు కనుక ఉంటే అందులోంచి విడుదల చేస్తాడు, ఆ దోషాలను విడుదల చేసి ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే ముందు మనకు ఆ వ్యాప మనస్సులోని చపలత్వం, మనసులోని చాంచల్యం, మనసులోని దోషాలలోంచి మనల్ని విడుదల చేసి ముందు తయారైన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఈ బాధ్యత అంతా ఆయనది. అదే భగవాన్ అన్నారు, సృష్టి కార్యంతో చేసేవాడు, సృష్టి బరువంతా మోసేవాడు నువ్వు ఒక్కడిని మోయలేడా అని. ఒక 10 బస్తాలు బియ్యం బస్తాలు బరువు మోసేవాడు తౌడు బియ్యం మోయలేడా? ఒక అత్తికల తింటే అరిగిపోయిన మనిషికి ఒక అత్తిపొడి తింటే అరగదా, అరగకుండా ఉంటాడా? మొత్తం సృష్టినే మోసేవాడు నువ్వు ఒక్కడే బరువు మోయలేడా? కానీ నీకు అనిపిస్తే ఆ బరువు ఆయన మోయేస్తే మోయలేడేమో, నా బరువు కింద పడేస్తాడమ్మా. ఇంతవరకు సృష్టిలో శరణాగతి చేసి ఎవరూ చేయలేదు, అది మంచికి దుర్గతి లేదు. అంటే భాష వస్తుజాలం పట్ల నీ జన్మలో క్రమంగా మారుతున్నట్టు గమనిస్తావు, నువ్వు మారు మనస్సు పొందుతావు, నీ స్వభావంలోనే మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ప్రపంచం పట్ల నీకు మార్పు వచ్చేస్తుంది, మనుషుల పట్ల మార్పు వస్తుంది, నీకు సంఘటన నీ జీవితంలో అనేక సంఘటన జరుగుతూ ఉండొచ్చు, ఆ సంఘటన పట్ల నీకు మార్పు వచ్చేస్తుంది. దేనివల్ల? సాధనా బలం వల్ల. ఈ మధ్యన ఒక ఆయనకి 25 లక్షలు నష్టం వచ్చింది, 5 కోట్లు నాశనం వచ్చింది, 25 లక్షలు నాశనం వచ్చింది. మీకు 25 లక్షలు నష్టం వచ్చిందండి, మనం అనుకోలేదు ఇంత నష్టం మీకు వస్తున్నాను ఏదో వేదరాపంగా అన్నాం. అంటే మరి 5 కోట్లు మట్టుకు ఎవరు ఇచ్చారని నాకు భగవంతుడు ఇచ్చాడు, 5 కోట్లు ఇచ్చాడు, 25 లక్షలు తీసిపోయాడు అన్న. అలాగే మనస్సమాధానం పొందుతాడు ఎవడో శరణాగతి చేసిన. అదే మామూలు అయితే దాని మొరార్జీ దేశాయ్ గారు కోళ్ళు ఏదో కోర్టులో దావా ఓడిపోతే 5 అంతస్తులు మేడ నుంచి కింద కురికి చచ్చిపోయింది, చనిపోయింది ఆవిడ. అంటే నువ్వు జ్ఞానబలం పెరిగితే, జపబలం పెరిగితే, ఈశ్వరుడు పాదాల పట్ల కనుక భక్తి పెరిగితే, ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించి నువ్వు పనిచేయను, నువ్వు ద్వారా పనిచేయాలి, నువ్వు చేతివేరి నీ ద్వారా జరగటం. భగవంతుడి చేతిలో మురళి ఎలా ఉంటుందో మొత్తం నీ శరీరం మనస్సు అంతా కూడా భగవంతుడి చేతిలో పనిపెట్టుకుని ఆగిపోదు. ఆ మురళి ఏం పాడవు, భగవంతుడు పాడుతంటే అది వినిపిస్తానండి, అది ఆగిపోతే అంతే. అలా నీ శరీరాన్ని భగవంతుడు తన స్వాధీనం చేసుకుని ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటాడు, నీకేం సంబంధాలు. ఎందుకంటే నీకు ఉపాధి బుద్ధి పోయింది, ద్వేషబుద్ధి పోయింది, ఉపాధి బుద్ధి నశించింది. ఉపాధి బుద్ధి నశించింది, శివబుద్ధి నీకు కలిగింది. ఎప్పుడైతే శివబుద్ధి నీకు కలిగిందో నువ్వు శివుడికి స్వాధీనం అవుతావు. అవి నీ దేహం ద్వారా ఏ పని చేయాలి, ఏం చేయాలని నువ్వు నీ ఆలోచనతో సంబంధం లేకుండా ఆయనే చూసుకుంటూ ఉంటావు. మన వల్ల ఏది అవ్వదు, ఏది అయిపోతుందని అనిపిస్తాడు. మనకు అన్నీ తెలిసిన అన్నీ తెలుసుకున్నా ఎందుకు అనుకుంటామంటే ఏది తెలియదు కాబట్టి ఇంకా అన్నీ తెలుసు అనుకుంటాం. సత్వగుణం లేకుండా మనస్సు పలచబడదు, మనం రోజు యొక్క యోజన తిరగదు. సత్వగుణం ఎప్పుడైతే వచ్చిందో మనకు ఒక మాటకి నిండితనం వస్తుంది, జీవితానికి నిండితనం వస్తుంది, ఒక సమగ్రత వస్తుంది, ఒక పరిపూర్ణమైన శాంతి మన ఉన్నది మనం అనిపిస్తూ ఉంటాం. ఇప్పుడు సత్వగుణం వచ్చినప్పుడు ఇప్పుడు సాధన యొక్క ప్రయోజనం అంటే రజోగుణం తగ్గించుకోవాలి, తమగుణం తగ్గించుకోవాలి. సగుణం రజోగుణంలో తగ్గించుకుంటే, తమోగుణం తగ్గించుకుంటే ప్రపంచంలో మనం ఉన్నా లేని వాళ్ళతో సమానం. అలాగని మన ద్వారా పని అవుతుంది కానీ ఎక్కువ పని అవుతుంది. సత్వగుణంలో ఉన్నారనుకోండి, మీరు ఆ శాంతిలో ఉన్నారనుకోండి, శాంతి స్థానం మీకు దొరికిందనుకోండి, ఆ సుఖస్థానం మీకు దొరికిందనుకోండి, ఈ 100 సంవత్సరాలు కూడా సుఖంగా ప్రవహించి గడిపాలి. రోజు నదీ ప్రవాహం ఎలా ఉంటుందో ఎంత సుఖంగా ప్రవహిస్తూ ఉంటుంది, కాలం అంతా సుఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు రజగుణంలో ఉన్నారనుకోండి, తమగుణంలో ఉన్నారనుకోండి, కాలం దుఃఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక రోజు 1 సంవత్సరం కింద వెళతాం, సుఖంలో అంటే 1 సంవత్సరం 1 రోజు కింద వెళతాం. మాకు నిద్ర పట్టడం లేదండి, మాకు నిద్ర పట్టడం లేదు అనుకునే వాళ్ళు కానీ, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే బిడ్డలు మింగే వాళ్ళు కానీ ఎందుకు నిద్ర పట్టడం లేదు, ఎవరికి నిద్ర పట్టడం లేదు, కారణం ఏంటి, నిద్ర పట్టకపోవడానికి ఏ కారణం వల్ల మనకు నిద్ర పట్టడం లేదు? అది విచారణ. ఆత్మజ్ఞానం దాకా ఈ చిన్న విషయాలకు కూడా మనకి ఎప్పుడు అశాంతి వస్తుంది అనుకోండి, కంగారు పడతాం. అలా కంగారు పడదు, ఇంటికి వస్తుంది అశాంతి. ఈ అశాంతి రావడానికి కారణం ఏంటి, ఎవరికి వస్తుంది అశాంతి, ఈ దుఃఖం ఎవరికి వస్తుంది, అది విచారణ చేస్తే అది పోతుంది. నిద్ర రావటం లేదు, ఎందుకు రావటం లేదు నిద్ర, కారణం ఏంటని ఆ కారణాన్ని తీసేస్తే నిద్ర వచ్చేస్తుంది. టాబ్లెట్లు అక్కర్లేదు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కొన్ని రవ్వంతో ముళ్ళంతోనే విచారణ చేయాలి, విచారణ చేసుకోవాలి మనం. తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రోజు వెళ్ళినా ప్రయోజనం లేదు, వాళ్ళు బాగు చేయడం తప్పించు. చిందికాడు జాగ్రత్తగా ఉంటే మనం సర్వసాధారణంగా హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. పేషెంట్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. మనం తిండి అంచేది తింటాం, 10 నిమిషాలు తింటాం, 15 నిమిషాలు తింటాం. అది జాగ్రత్తగా ఉంటే భగవాన్ చెప్పారు, తిండి తినేటప్పుడు 15 నిమిషాలు జాగ్రత్తగా ఉంటే 24 గంటలు నీ శరీరం నరకంలో కలగకుండా చూసుకోవచ్చు అన్నారు. తర్వాత మీ శరీరం కూడా మీ గురువే, మీ శరీరం కూడా మీకు ఏది పడదో అది చెబుతూ ఉండాలి, మానేయాలి. మీరు తిండికాడు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ కార్యక్రమాల్లో కూడా నువ్వు ఏమి చేసినా నువ్వు మారు మనస్సు పొందాక, మీ మనస్సుకి పూర్ణత వచ్చాక, మీ మనస్సు పక్వానికి వచ్చాక నువ్వు పని కూడా చాలా బాగా చేస్తావు. పని కూడా చాలా పెర్ఫెక్ట్గా చేస్తాను, ఏ పని చేసినా పెర్ఫెక్ట్గా చేస్తాం. అయితే నువ్వు ధ్యానం బాగా చేస్తే, నీకు ఏకాగ్రత పెంచుకుంటే, నీకు సత్వగుణం కనుక పెరిగితే పని ఇంకా బాగా చేస్తావు. నువ్వు చేసే పని నీ ద్వారా నువ్వు చేయటం కాదు, నీ ద్వారా నీ శరీరం ద్వారా పని ఇంకా బాగా జరుగుతుంది. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు స్వార్థం ఆ రోజుకి ఆ రోజు కొంచెం తగ్గించుకుంటూ రావాలి. అంటే ఈ లోకం మీద మనకి బాగా ఈ లోకంతో మనల్ని బంధించేది మన స్వార్థం. అయితే నీకు బంధించే నువ్వు యాక్చువల్లీ ఈ స్వార్థం తగ్గించుకోవడం లేదంటే, నేను నాది నేను ఆ స్వార్థాన్ని తగ్గించుకోవడం లేదు. ఈ దేహగతి మీద నేను పైకపడుతుంది. ఛాది కానివాడు జ్ఞాని కాలేడు. అది నీకు ఎంతో కొంత నువ్వు కొంత స్వార్థం పూర్తిగా నువ్వు స్వార్థం విడిచిపెట్టలేవు. ఎంతో కొంత నువ్వు స్వార్థం తగ్గించుకుని పని చేయడానికి ఒక ఆత్మజ్ఞాని తప్పించేది సాధ్యం కాదు. అంటే నువ్వు ఎంతో కొంత స్వార్థం తగ్గించుకుని పని చేయటం వల్ల నీకేమవుతుందంటే ఈ నిజాన్ని పైకపడదు. అంటే నువ్వు చేసే పని కూడా నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అనుకుని ఇంట్లో చెయ్యి, లేకపోతే దేశానికి చెయ్యి, ఎక్కడ చేసినా నువ్వు చేసే పని నిజాన్ని తగ్గటానికి నిజాన్ని ఆయన పలకపెట్టడానికి ఆ పని సహకరించాలి. అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది. వీళ్ళు అంటున్నాడు లోకంలో మన పనులు మనం చేసుకుంటూ స్వార్థంలా విడిచిపెట్టగలవని. భగవాన్ ఏం చెప్పారంటే నువ్వు పని చేస్తుంటే అంటే స్వార్థం ఏం పెరిగిపోదు, పని చేస్తే సంపద వస్తుంది, పని చేస్తే సంపద వస్తుంది. అది పది మందికి పంచి పెడతాం అనుకో, దానివల్ల నీకు ఏమి స్వార్థం పెరగదు, స్వార్థం తగ్గుతుంది. అది అనుభవించింది కూడా ఈశ్వరుడే. నిప్పు ఆయనే, అన్నం ఆయనే, గరికి అన్న అన్ని ఆయనే. ఆయన కాదండి ఏంటి, ఆయనకు భిన్నంగా ఉండటం వల్ల మనం వాళ్ళే స్వతంత్రం అనుకుంటున్నాం. ఆయన కరుణ లేకుండా ఇప్పుడు మీకు ఎప్పుడో కొంచెం బాగా అర్థం చేసుకోండి. కొంచెం జపం చేసుకోవాలి, కొంచెం ధ్యానం చేసుకోవాలి, కొంచెం స్వార్థం తగ్గించుకోవాలి, ఎవరికైనా కొంచెం ఉపకారం చేయాలి, ఎవరికైనా మంచి చేయాలి, ఇటువంటి తలంపులు వస్తున్నాయి అనుకోండి, మీ తెలివితేటల వల్ల రావటం లేదు, ఈశ్వరుని దయ వల్ల మీకు ఆ తలంపులు వస్తున్నాయి. మీ తెలివితేటల వల్ల మీకు వస్తున్నాయి అనుకుంటే దానివల్ల అహంకారం పెరిగింది. ఎందుకంటే రావటం వస్తే మనం అలా అనుకోవచ్చు. మీకు ఏదైనా ఒక మంచి చేయాలని బుద్ధి కలిగింది అనుకోండి, ఊరికి అనుకోండి మాట వచ్చి ఒక మంచి మాట మాట్లాడాలి. నాకు జిన్నులు ఎప్పుడు నాలుగేళ్ళ కింద ఒకరు చెప్పారు, అప్పుడేదో దుఃఖంలో ఉన్నారు. దుఃఖం ఉంటే వాడు ఏదో పరామర్శకు వచ్చారు. పరామర్శ ఎందుకంటే దుఃఖాన్ని తగ్గించడానికి, దుఃఖాన్ని పెంచడానికి కాదు. పరామర్శ ఏంటంటే ఆ పరతత్వం గురించి, పరబ్రహ్మం గురించి వాళ్ళు కొంత బోధించే, పరతత్వం గురించి బోధించి వాళ్ళ దుఃఖాన్ని మనం పంచుకోవాలి, దుఃఖాన్ని మనం పెంచకూడదు అంటే ఆత్యాయిత. వారు ఏదో దుఃఖం వచ్చింది వారికి. దుఃఖం వస్తే ఎవరో జిన్నుడు వాళ్ళు ఎవరో పరామర్శకు వెళ్ళారు. ఆ మాట ఇప్పుడు కూడా నాకు అది చెప్తారు. వచ్చి ఆవిడ కళ్ళం నీళ్ళు వస్తాయంట. ఆవిడ పవిటి చెంగు తీసి ఆ కళ్ళం నీళ్ళు జారుతాయంటే పవిటి చెంగు తీసి ఆవిడ కళ్ళం నీళ్ళు తుడిచారట. ఆ సున్నితం ఆ బట్టతో తొడవటం ఆప్యాయత నా జీవితంలో మర్చిపోలేనండి నేను. ఆ దయాపూరితమైన యాక్ట్ అలా ఉండిపోయింది. ఆవిడ శరీరం ఇప్పుడు లేదు, ఆవిడ పోయారు. సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుందరు. వారు దేవుడు చూచెదరు. సత్వంలో వాళ్ళు ధన్యులు, వారు స్వతంత్రం వస్తున్న వాళ్ళు. వాళ్ళు దేవుడు చూచెదరు, దైవ సాక్షాత్కారం కలుగుతుంది. అహంకారం శరీరం ఏం చేస్తున్నాను, పాడు రెండు ఎందుకు పనికిరావు. మన హృదయం ఎవరినైనా ప్రేమిస్తున్నాం కానీ మన శరీరం ఎవరిని ప్రేమించదు. మీరు ఎంత మంచివారో మీకు నమస్కారం పెడతాం అనుకోండి, ఆ నమస్కారం పెట్టినప్పుడు మీ బట్టలు పెట్టడం లేదు మేము, అది మీ శరీరానికి కాదు, మీ హృదయానికి నమస్కారం. మిమ్మల్ని ఎవరైనా నమస్కరిస్తామంటే మీ బట్టలకు కదా నమస్కారం, మీ హృదయానికి. కొంతమంది జీవితంలో కొంతమంది మనుషులు జ్ఞాపకం వస్తారు నాకు, 500 కోట్లు 400 కోట్లు ఆస్తి ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి ఏదైనా వాడిని చూశాను నేను. వాళ్ళకి రైతుల గుడ్డ ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తే రైతుల గుడ్డ ఇస్తాడు, ఎలా పుచ్చుకుంటున్నారంటే రైతుల గుడ్డ మొక్కం ఎప్పుడూ చూడలేదు అన్నట్టుగా. ఇదే ఫస్ట్ మన జీవితంలో ఇదే ఫస్ట్ టైం రైతుల గుడ్డ చూస్తున్నాను ఆప్యాయంగా తీసుకుని. వాళ్ళు దేవ, వాళ్ళు మానవ రూపంలోనే దేవతలు. 500 కోట్లు ఆవిడ చూశాను, ఎవరో బంధువులు ఇస్తున్నాను అక్కడ కూర్చున్నాను మామూలు ఎలా లేకుండా టైంలో ఉన్నా ఒక రైతుల గుడ్డ ఇస్తున్నారు ఎవరు చేసి. ఆవిడ ఎలా పుచ్చుకున్నారంటే రైతుల గుడ్డ, ఆవిడ ఎప్పుడు రైతుల గుడ్డ చూడలేదేమంటగా చూస్తున్నారు. ఎంత చేస్తే 25 రూపాయలు 30 రూపాయలు. ఆ రైతుల గుడ్డ ఎప్పుడు మన జీవితంలో చూడలేదంత ఆప్యాయంగా తీసుకునేటంత ఆప్యాయంగా తీసుకుంది. అటువంటి వాళ్ళని సంపదలు వరిస్తాయి. సంపద ఎప్పుడు పల్లానికి వెళ్ళటం కానీ మెరక్కి వెళ్ళటం అంటే అన్నీ ఉన్నప్పటికీ ఎవడైతే అనుగున్నాడో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎగిరెగిరిపోయే వాడికి ఆత్మజ్ఞానం కలగదు, అనుగున్న వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. మీరు పల్లానికి ప్రవహిస్తాం కానీ మెరక్కి ప్రవహించదు. ఆ నీరు తెలిసి నువ్వు పల్లానికి ప్రవహించని మనం చెప్పక్కర్లేదు, దాని స్వభావం అది. అంటే నువ్వు మంచి మాట మాట్లాడుతుంటే, మంచి కర్మలు చేస్తుంటే, నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటుంటే, నీ జీవితం ఆంభావన చుట్టూరు కేంద్రీకృతం అవడం తగ్గిపోతున్నది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదైనా పని చేస్తుంటే మనకు అహంకారం కేంద్రం. ఏదైనా పని చేస్తాం అనుకోండి, అహంకారం వచ్చినప్పుడు ఇంక తండ్రి కొడుకని ఉండదు. అహంకారం వచ్చిన తర్వాత ఇంక తండ్రి కొడుకని తల్లి కొడుకని ఏమి ఉండదు. అది రాకుండా ఉండాలి కానీ అది వచ్చి ఇంక అక్క చెల్లెళ్ళని కూడా ఏమి ఉండదు అసలు. అది రాక అది విజృంభించకుండా ఉండాలి కానీ అది విజృంభిస్తే ఇంకా చుట్టరకాలు స్నేహాలు ఏమి ఉండవు అసలు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రతి మానవుడు అహంకారం కేంద్రంగా పెట్టుకుని జీవిస్తాడు. నువ్వు ఏదైనా మంచి పనులు చేస్తాంటే, మంచి మాటలు మాట్లాడుతుంటే, నీ జీవితానికి భగవద్భిముఖంగా భగవంతుడు ఎలా చెప్తే నువ్వు అలా విని భగవంతుడు చెప్పిన మాటలు ఆచరిస్తాంటే, అహంకారం కేంద్రంగా పెట్టుకుని ఆలోచించటం, అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని మాట్లాడటం అది పోతుంది అని చెబుతున్నారు. అది మనం అందరం బతుకుతున్నాం. ఎవరి కోసం బతుకుతున్నాం? మన అహంకారం కోసమే బతుకుతున్నాం. దేవుడి కోసం బతకటం లేదు, జ్ఞానం కోసం బతకటం లేదు, మన అహంకారం కోసమే బతకచ్చు. ఇక్కడ 10 మంది ఉంటే ఒక రకంగానే, 1000 మంది ఉంటే ఒక రకంగా నా మాట వస్తాయి అనుకోండి, అసలు నేను ప్రవచనానికి పనికిరాను అడుగుతాను. ఇట్ ఈస్ గ్లోరియస్ నేమ్ అంటే చాలా రామకృష్ణుడు అంటాడు. నువ్వు చెప్పిన ప్రవచనం వల్ల కనీసం ఒక్కడు బాగు, 1000 మంది ఉంటే 1000 మంది బాగుపడక్కర్లేదు, ఒక్కడ వినపడితే ఒక్కడ కనుక బాగుపడితే చాలు. కొంతమంది ఎంత వాళ్ళు వాళ్ళు ఎంత అనాలిసిస్ చేసుకుంటారంటే, కొంతమంది ఈ మధ్య ఒక ధనవంతుని అన్నాను, మీరు అవినీతికి దూరంగా ఉంటున్నారు అంటే లంచాలు పుచ్చుకోవట్లేదు ఏం పుచ్చుకోవట్లేదు అవినీతికి దూరంగా ఉంటున్నారు. మామూలుగా అన్నాను ఒక ధనవంతుని రాజమండ్రిలో, మొన్న నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆ మధ్యన, అంటే వాడు సూక్ష్మ బుద్ధి చూడండి, ఏమన్నా పని చాలా బాగుంది ఇప్పుడు, అంచెలో కూడా పుచ్చుకోవటం లేదు, నాకేమైనా దరిద్రం వస్తే మళ్ళీ నేను లంచాలు పుచ్చుకుంటానేమో అన్నాడు. అవసరం లేదు కాబట్టి పుచ్చుకోవట్లేదు. ఒకవేళ నేను ఏదైనా దారిద్ర్యంతో బాధపడుతున్నాను అనుకున్నాను, అప్పుడు లంచాలు పుచ్చుకోకుండా ఉంటే అప్పుడు నన్ను పొగడండి, ఇప్పుడు నన్ను పొగడకండి అన్నాడు. మీరు ఇప్పుడు కానీ నన్ను స్తోత్రం చేసి నేను దారిద్ర్యంతో బాధపడుతున్నాను అనుకోండి, రెక్కాయితేనే కానీ డొక్క అట్టం లేదనుకోండి, అప్పుడు నేను లంచాలు పుచ్చుకోకుండా ఉన్నాననుకోండి, అప్పుడు నన్ను మీరు స్తోత్రం చేయండి, ఇప్పుడు ఎంచుకండి అన్నాడు. అది గొప్పతనం. అంటే అప్పుడు నాకు అనిపించింది ఆయన గురించి పరిశీలన ఎలా చేసుకుంటున్నాడు, నేను దారిద్ర్యంతో ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, దారిద్ర్యంతో బాధపడుతున్నప్పుడు కూడా అలాగుంటే అప్పుడు ఈశ్వరుని కరుణకు నేను పాత్రం అవుతాను. అని భగవాన్ చెప్పింది, నువ్వు ఇతరులను బాగు చేయడానికి చూస్తున్నావు, ఇతరులను కరెక్ట్ చేయడానికి చూస్తున్నావు, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, అప్పుడు నీకు మంచి జరుగుతుంది, నువ్వు ఆనందం నీకు జరుగుతుంది, నీ ద్వారా లోకానికి మంచి జరుగుతుంది. అయ్యి ఏం చెప్పాడంటే, బాహ్యంగా ఒకవేళ మంచి కర్మలు చేసిన వాడికంటే నీ ద్వారా ఎక్కువ లోకానికి మంచి జరుగుతుంది. నువ్వు అక్కడ జ్ఞానం సంపాదిస్తే, ఒక్కడికి మీలో ఒక్కడి జ్ఞానం సంపాదిస్తే, మీ జ్ఞాన ప్రవాహం, మీ జ్ఞాన బలం సమాజంలో అనేక మందికి ఉపయోగపడుతుంది. అది సిఆర్ దాస్ గారు అనుకుంటూ, సుభాష్ చంద్రబోస్ గురువు గారు ఆయన, చిత్తరంజన్ దాస్ అని రైలు ఇంజిన్లన్నీ ఆయన కర్మాగారంలో తయారవుతాయి. ఆయనకి కలియుగ కర్ణుడు అని పేరు. అది కర్ణుడిలో అనేది చెడ్డం ఉండొచ్చు, కర్ణుడిలో అనేది చెడ్డం ఉండొచ్చు, కానీ కర్ణుడు గొప్పతనం ఏంటంటే దానానికి ఆయన పేరు పెడతారు. కృష్ణుడు భగవంతుడు ఎందుకు చేయడంటే, కర్ణుడు శత్రుపక్షంలో ఉన్న దానం గురించి ఎవరైనా ఎలా చేయాలో నేర్చుకోవాలంటే కర్ణుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకురమ్మన్నాడు అట్లా. అలాగే సిఆర్ దాస్ గారి కలియుగ కర్ణుడు అని పేరు. ఆ కలకత్తాలో ప్రజలు అనుకోవాలట, ఆయన జేబులో 10 రూపాయలు ఉంటే మన జేబులో ఉన్నట్టే వాడు దాస్ గారు. సుభాష్ చంద్రబోస్ ఆయన దగ్గరికి ట్రైనింగ్ అయ్యారు దాస్ గారికి. అరవింద్ ఘోష్ గారిని జైల్లో ఉంటే బయటకు విడిపించింది కూడా దాస్ గారు, సిఆర్ దాస్ గారు. ఆయన గురించి చేద్దామని చూశారు గవర్నమెంట్ అరవింద్ ఘోష్ గారు. ఆయన మీరు గురించి చేయొచ్చు, కానీ ఆయన హృదయాన్ని ఏం చేయాలి, ఆయన హృదయం ఆయన చెప్పిన మాట ఆయన హృదయం ప్రపంచంతో వ్యాపించింది. మీ శరీరమైన వృత్తి చేయగలరు, కానీ ఆయన మాటలో ఉన్న విలువని, ఆయన హృదయంలో ఉన్న ప్రత్యేకతను మీరేం చేయగలరని దాసు గారు చెప్పారు. 16 రోజులు ఆర్గ్యుమెంట్ చెప్పి చివరి రోజు 16 రోజులు చెప్తారు. ఒక మనిషిని మనం చంపేయగలం, కానీ అతను హృదయాన్ని ఎక్కడ చంపగలం, అతను మనం మంచితనాన్ని ఎక్కడ చంపగలం? ఒక మనిషిని మనం ద్వేషించవచ్చు, ఇప్పుడు దాసు గారిని ద్వేషించవచ్చు మనం, ఆయనలో నవ్వునిచ్చాయని ఎక్కడ పోతుంది మనం ద్వేషిస్తున్నామని. కలకత్తాలో ఇప్పటికి కూడా చెప్తారు, ఆయన జేబులో 10 రూపాయలు అంటే కలకత్తాలో ప్రజలందరూ కూడా మన జేబులో ఉన్నాయని అనిపించింది. వాడికి దాసు గారు ఆయన పని చేస్తుంటే నువ్వు ఆధ్యాత్మికంగా గుర్తు కొండ గుర్తులు చెప్తున్నారు భగవాన్. నీకు భక్తిలో ప్రవేశం కలిగిందనుకో, నువ్వు ఆధ్యాత్మిక పురోగతి నీకు వస్తుందనుకో, నువ్వు చేతులతో పని చేస్తున్నప్పటికీ నీ మనసు ఏకాంతంగా ఉంటుంది, మనసు చల్లగా ఉంటుంది. కొంతమంది గదిలో కూర్చుని తలపేసేసుకుంటారు, ఏకాంతంగా ఉంటాం, ఏదో గొడవలు తలపెట్టుకుంటూ ఉంటారు లోపల, అది ఏకాంతం అసలు అవుతుంది ఫారెస్ట్. అది కొంతమంది 100,000 మంది మధ్యలో కూర్చుని ఏకాంతంగా ఉంటారు, ఏకాంత వాసన ఉంటుంది 100,000 మంది మధ్యలో. అంటే నీ మనసుకి చల్లదనం వచ్చినప్పుడు, నీ మనసుకి ఏకాగ్రత వచ్చినప్పుడు, నీ మనసుకి ఒక విధమైనటువంటి నెమ్మది వచ్చినప్పుడు, నీ మనసుకి నెమ్మది వచ్చినప్పుడు, నువ్వు 100,000 మంది మధ్యలో కూర్చున్నప్పుడు కూడా ఏకాంత వాసన అనిపిస్తావు, లోపల ఆనందాన్ని అనిపిస్తావు. నీ శరీరాన్ని ఏసీ గదిలో పెట్టినప్పుడు ఎలా ఉంటుందో, నీ నగరం ఏసీలో ఉంటుంటుంది. ఎప్పుడు నీ ఆధ్యాత్మిక పురోగతి లోపల జరుగుతున్నప్పుడు తలకాయ పోటీలు తగ్గిపోతాయి. చాలా మంది తలకాయ పోటు ఏంటంటే మీరు కల్పించుకుని గొడవలలో కూడా కొన్ని తలకాయ పోట్లు వస్తాయి. మీరు ఆసక్తి, మీరు ఎవరి మీద అయితే ఆసక్తి పెట్టుకుంటున్నారో, ఆసక్తి తగ్గించుకుంటే మీరు అనుకున్న దానికి ముందు బాగుపడతారు. మనం చచ్చిపోతే వెనకాల వాళ్ళు బతకలేరేమో అనుకుంటాం, ఎదగా వెనకాల వాళ్ళు బతకడం కాదు బాగుపడతారు. అనేక మంది తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు జ్ఞానమోహన్ ఇంటికెళ్ళి చదువుకుని హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు అయ్యారు, వాళ్ళని ఎవరు చదివించారు? తల్లిదండ్రులు చిన్నప్పుడు చచ్చిపోతే వాళ్ళకి దిక్కు లేకపోతే జ్ఞానమోహన్ ఇంటికి తీసుకెళ్లి చదువులు చెప్పిస్తే వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలు అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఎవరు నీడ ఎవళ్ళకి అంటే మన అనంతారం ఏం చేస్తుందంటే, మనం చచ్చిపోతే ఇంకా వెనకాల వాళ్ళు ఏమైపోతాయి బాగుపడతారు. అంటే శాస్త్రాలు ఏమనంటే తల్లిదండ్రులు పిల్లలను కంటున్నారు కానీ వాళ్ళు రాతలు కనలేదండి. వారి ప్రారంభాన్ని బట్టి వాళ్ళు రోజు పెడతా ఉంటారు. ఆసక్తి పెరిగితేనే రక్తపోటు పెరుగుతుంది. కర్తృత్వం అదొక దోషం, కర్తృత్వం కూడా ఒక వికారము. ఓ వికారం ఎప్పుడు వస్తుంది మనకి? లోపల పసర పెరిగినప్పుడు. అలాగే నువ్వు మనసులో కర్తృత్వం పెట్టుకుంటున్నావు అనుకో, నువ్వు అది కర్తృత్వం అనేది ఒక వికారము, అది అసహజ స్థితే, సహజ స్థితి కాదు. కర్తృత్వం కూడా నిజం కాదు, అదొక వికారము, అదొక రోగము. మనసులో ఉన్న ఒక రోగము, బుద్ధిలో ఉన్న ఒక దోషము. నీకు భక్తి వల్ల అది నశిస్తుంది. అంటే ఏదైతే దేహంతో, ఏమేనైతే దేహంతో తలాక్షణం చెందుతుందో అది నువ్వు చిన్న సమస్య అనుకుంటుంది, కానీ అదే పెద్ద సమస్య. కానీ ఆశ్చర్యం ఫండమెంటల్గా అక్కడ వదిలేస్తున్నాం మనం. ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నారని, మనం ఏదో పెద్ద పెద్ద సమస్యల పరిష్కారం చేసేస్తున్నాం, కాశ్మీర్ సమస్య పరిష్కారం చేసేస్తున్నాం, ఇంకోటి పరిష్కారం చేస్తున్నాం. అసలు సమస్య అంటూ ఇదే చిన్న సమస్యని మనం పోతున్నాం, ఇదే పెద్ద సమస్య. ఏ తరంపైతే దేహంతో తాదాత్యం పొందుతుందో, మనం నేను నేను అంటున్నాం కదా, ఈ ఏనేనైతే నీకు దేహంతో తాదాత్యం పొందుతుందో, అది చిన్న సమస్య నువ్వు అనుకుంటున్నా, అదే పెద్ద సమస్య. ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటేనే నీకు సమస్యలు అంటే నేరం పరిష్కారం చేయడం. శ్రీరంగంలో గోపురాన్ని కొంచెం ఎత్తి చేయమని రంగడు వైష్ణవుడికి చెప్పలేదు, పరమాచార్యకి చెప్పాడు అక్కడ స్వప్నంలో. ఎంచేది ఎవడికి నిజమైన భక్తి వాడికి తెలుసు. శ్రీరంగంలో గోపురాన్ని ఎత్తి చేశారు మధ్యలో. ఎత్తి చేసినప్పుడు అక్కడ అర్ధశాతరి మోసం చేశారు పరమాచారి. ఇంత ఇన్ని అడుగులు ఎత్తి చేయండి పరమాచార్యకి స్వప్నంలో కనిపించి చెప్పాడు, అక్కడ వైష్ణవుడికి చెప్పలేదు. అని వైష్ణువులు అనుకుంటారు మా దేవుడు అని. అదే భగవంతుని మనం మోసం చేయలేము. మీలో ఎవరినైనా భగవంతుడు కొండ మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాడు అనుకోండి, నాకు ఇష్టం లేక తాగుతుంది. ఈశ్వరుడు సత్య సంకల్పుడు, ఆయన సంకల్పం జరగవలసిందే. ఆయన అనుకుంటే జరగవలసిందే, వాడే ఈశ్వరుడు. అలా అనుకుంటాడు జీవుడే వాడు. పెద్ద సమస్య, ఇదే పెద్ద సమస్య. చిన్న సమస్య అనుకుంటున్నాం అంటే ఇది వదిలించుకోవడానికే పోలసినంత ప్రాముఖ్యత ఉంటున్నది. కారణం అంటే చిన్న సమస్య అనుకోవటం. తర్వాత మన దగ్గర బుద్ధి ఏంటంటే పెద్ద పని ఒక రకంగా చేస్తాం, చిన్న పని ఒక రకంగా చేస్తాం. అలా కాదు, ప్రతి పని శ్రద్ధగా చేయవలసింది. శ్రద్ధ మీద రెండు అక్షరాలు జ్ఞాపకం ఉంటే చాలు, మనం బాగుపడిపోతాం. ఇంకేం వద్దు మనకి, ఆ రెండు అక్షరాలే మంత్రం. శ్రద్ధ అనే రెండు అక్షరాలు మనకి జ్ఞాపకం ఉంటే మనం బాగుపడిపోతాం. శ్రద్ధ వల్ల విద్య వస్తుంది, విద్య వల్ల అపరోక్షానుభూతి కలుగుతుంది మనకి. శ్రద్ధ అనే రెండు అక్షరాలు మనం విడిచిపెట్టకూడదు, అదే మన జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞానానికి పెట్టుబడి కూడా అదే. అంటే చూచేవాడు మనస్సే, చూడబడేది లోకం. అదే అంత నిజమో, ఇది అంతే. రెండు నిజం కాదు. నీ చేత చూడబడేది నిజం కాదు, చూచేదెవరు మనస్సే, అది నిజం కాదు. మనస్సు అంటే భగవాన్ ఏం చెప్తున్నాడు, శాస్త్రం ఏం చెప్పింది? మనస్సు తలంపుల సమూహము. అనేక తలం మన శరీరంలో రక్తము ఎముకలు ఎలా ఉంటాయో మనసు ఏముంటాయి, అనేక తలంపులు ఉంటాయి, అనేక కోరికలు ఉంటాయి. తలంపుల సమూహమే, కోరికల సమూహమే మనస్సు. కానీ భగవాన్ ఏం చెప్పారంటే అది వదిలే అన్నారు. ఏది అది వదిలేవయ్యా, ఇవి చెట్టు కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తున్నాయి, రొబ్బలు కనిపిస్తున్నాయి, వేరు కనపడటం లేదు. మనం ఇలా చెట్టును చూస్తాం అనుకోండి, ఏది కనిపిస్తుంది? చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుని నరికేసిన లాభం లేదు, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పెరిగిపోతున్నది. నీకు చెట్టు కనిపిస్తుంది, రొబ్బలు కనిపిస్తున్నాయి, భూమిలో అనుకున్న వేరు కనపడటం లేదు. చెట్టు అంటే ఆకులు కాదు, కేవలం చెట్టు అంటే చెట్టుకున్న వేరే, అదే నేను. అలాగే నీకు ఎన్ని తలంపులు వచ్చినప్పుడు అది మనస్సు అనుకుంటున్నావు, అది కాదు మనస్సు అంటేనే. ఏ తలంపు అయితే మొట్టమొదటి గాఢ నిద్రలోంచి మెలకులోకి వచ్చినప్పుడు ఏ తలంపు అయితే దేహంతో తదాత్యం పొందుతుంది, అది ఒక్కటే మనస్సు. అది పోతే ఏదీ లేదు. నువ్వు పైగా రొబ్బలు నడకక్కర్లేదు, చెట్టు మొదలు వేరు తీసేస్తే రొబ్బలు అట్లంతరైపోతాయి. నువ్వు ఇంకా ఆకులు నరికేసి కూర్చుంటానుకు మళ్ళీ వర్షం వస్తే మామూలుగా వచ్చేస్తుంది. మిగతా తలంపులు నువ్వు మార్చుకున్నా మళ్ళీ వస్తూ ఉంటాయి. లోపల రోగ కారణం ఉందని చెప్పు తగ్గినా మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. మనకి రోగ కారణం ఉందనుకోండి, ఇప్పుడు లేదు లేదు అనుకుంటాం, ఉంది లోపల. అది ఎప్పుడు తెలుస్తుందంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అనుకోండి, ఆ రోగ కారణం సడన్గా విజృంభిస్తుంది. దేహంతో ఏ తరంపు అయితే మొదటి తాదాత్యం పొందుతుంది, అదే అయ్యా మనస్సు. అది చిన్న సమస్య అనుకుంటున్నావు, చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య. అది నువ్వు పరిష్కారం చేసుకొని వచ్చిన పని. అది దేహముతో తాదాత్యం పొందే తలంపును చూసావు, అది కేవలము చైతన్యము కాదు. నేనని చైతన్యము అనదు, నేనని దేహము అనదు. దేహమే ఈ స్తంభం అంటే దేహం కూడా అంతే. ఆ దేహానికి తాను ఉన్నాన్న సంగతి కూడా తనకి తెలియదు. మీరు గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, పాము ఏదైనా మీ మంచి పాకి వెళ్ళింది అనుకోండి, మీకేం తెలియదు, భయం లేదు. దేహంతో తాదాత్యం పొందేవాడు భయపడతాడు, కానీ దేహం భయపడదు, అది జడం. ఇప్పుడు ఆ గోడ మీద ఏమో పాము పాకుతాననుకోండి, గోడకు భయం వస్తుంది? గోడకి ఎందుకు భయం అనేది చెప్పండి. ఆ గోడకి తానున్నాన సంగతి తనకు తెలియదు. అలాగే మన దేహానికి కూడా తానున్నాన సంగతి తనకు, ఈ దేహము నాదని, దేహము నేనని, దేహం ఉందని నేను చెబుతున్నాను. అందుకని దేహం చెబటం లేదు, దేహం జడమే. ఈ శ్మశానంలో దీన్ని కాల్చేటప్పుడు కూడా మాట్లాడదు అసలు. అంటే దేహము నేను అనదు, చైతన్యము కూడా నేను అనదు, ఇది మధ్యలో వచ్చింది, దానికి అస్తిత్వం అంటూ ఏమీ లేదు అసలు. మానసంతో కిం మార్గనేకృతే నయం మానసం ఆర్గ ఆర్గవత్. అంటే నీ ఎవరైనా సాధన బాగా చేస్తామంటే భగవాన్ ఏం చెప్పారంటే, మీరు మనస్సు ఉందో లేదో చూసుకోండి ముందు. మనస్సు ఉంటే సాధన చేసుకోవచ్చు, మనస్సు లేకపోతే సాధనతో పని లేదు. అది లేదు అసలు, ఉందని మీకు అనిపిస్తాను, అది ఉందని అనిపి దాన్ని విచారణ చేసి చూడండి, అది లేదన్న సంగతి మీకు తెలుస్తుంది. ఉందని అనుకోవటం వల్ల దాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారు, అది ఉందలేదో చూసుకోండి, అది విచారంగా అది పోతుంది. అప్పుడు కూడా పోకపోతే అప్పుడు మీరు సాధన చేసి దాన్ని పోగొట్టుకోవచ్చు. మీకు రోగం ఉందో లేదో చూసుకోండి, రోగం ఉంటే మందులు వాడవచ్చు, రోగం లేకపోతే మందులతోటి పని లేదు. ఇప్పుడు మనకి అక్కడ భూతం లేనప్పుడు కూడా భూతం కింద కనిపిస్తుంది అనుకోండి, ఏదో భూతం అక్కడ లేదనుకోండి, నిజంగా ఏదో భూతం కింద మనకు కనిపిస్తా అనుకోండి, భయం వస్తుంది, చెమటలు పట్టేస్తా అనేది చేస్తే పరిశీలన చేస్తే అక్కడ భూతం లేదని తెలిసినప్పుడు ఏది ఉండదు, మనసు కూడా భూతం లాంటిది, అది లేదు ఉన్న కనిపిస్తుంది, మీకు దానివల్ల భయం వస్తుంది. మనసంటూ క్రిమి మార్గానే కురికే, అసలు మనస్సు అనేది లేదు, దాన్ని ఏంటని దాన్ని విచారణ చేస్తే లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. మనస్తే నీకు ఉరికాల భూతం కింద కనిపిస్తుంది, భూతం ఉందంటే లేదు, ఉండాలని నీకు కనిపిస్తుంది కాబట్టి భయం వేస్తుంది. అంటే విచారణ చేస్తే లేదన్న సంగతి నీకు తెలుస్తుంది, అంతకంటే ఏం లేదు. మనస్సు అనేది లేనే లేదు, ఉరికి నీకు అలా కనిపిస్తుంది ఒక భూతం లాగా, విచారణ చేస్తే పోతుంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నాకు శాంతి కావాలి, మీరు ఏదో విచారణ గురించి చెప్తున్నారు, శాంతి మనకు ఎందుకు లేదంటే కారణం ఒకటి, వైరాగ్యం లేదు మనకు ఎవడతాం. ఇగో ఆకాశం మబ్బేసింది, పిడకలు చూస్తే బయట ఉన్నాయి తడిసిపోతాయేమో అని మీరు అనుకోవటం వల్ల వర్షం సాగుతుంది. పిడకల గురించి ఆలోచిస్తాను, మనకు వైరాగ్యం ఏంటండి? అంటే పిడకలు ఎందుకు జ్ఞాపకం వస్తాయో, నాకు వైరాగ్యం లేకపోవటం. అది ఇంకోటి, మానవుడికి శాంతి లేకపోవడానికి ఒకటే కారణం, వైరాగ్యం లేకపోవటం. ఉండటం లేకపోతే అవన్నీ అబద్ధాలు. ఏమంటే వాళ్ళకి వంద ఎకరం ఉందని అని చేత వాళ్ళకి శాంతిగా ఉన్నారు, వీళ్ళకి ఏమి లేదు, ఇవన్నీ అబద్ధాలు మనం చెప్పుకునే. శాంతికి ఉండటానికి ఏమి తేడా లేదు. కొంతమంది లేని వాళ్ళు పాపం నిజంగా లేదనుకోరు, వంద ఎకరం ఉంది లేదు లేదు ఆడెక్కువ దుఃఖం వస్తాట, మీరు బాగా అర్థం చేసుకోండి. కొంతమంది పాపం నిజంగా ఉండదు లేదు లేదు అని అనుకోరు, వాళ్ళు శాంతిగా ఉంటారండి. వంద ఎకరం పెట్టుకుని లేదు లేదు అనుకున్నావు ఆడ బాగా ఆడికి ఎక్కువ దుఃఖం వస్తుందని చెప్పారు శాస్త్రం. మీరు ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు లేకపోవటం వల్ల కదా దుఃఖం రాదు, లేదు లేదు అనుకోవటం వల్ల ఎక్కువ దుఃఖం వస్తున్నట్టు. జనరల్గా తిండి లేకుండా ఎవరు చచ్చిపోవటం వల్ల కదా ఏదో రకమైన తిండి వస్తుంది కదా మనిషికి. ఆ ప్రారంభంలో ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నా వస్తుంది. గౌతమ బుద్ధుడు, మరి గౌతమ బుద్ధుడి శరీరం పోయే టైంలో ఎవరికి సుజాత తెచ్చి పాయసం ఇచ్చాం. లేదు లేదు అనుకోవటం వల్ల, కేవలం లేనితనం వల్ల దుఃఖం రాదు, లేదు అని అనుకోవటం వల్ల దుఃఖం వస్తుంది. కొంతమందికి 1000 ఎకరం ఉంటుంది, ఎప్పుడు లేదు 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 అనుకోవటం, లేకపోవటం వల్ల దుఃఖం రాదు. లేదు లేదు అనుకున్నప్పుడు మీకు 100000 ఎకరాలు ఉన్నా అది 10 కోట్ల డబ్బునని నేను దుఃఖం విడిచిపెట్టదు. చాలామంది ఏమనుకుంటారంటే, ధనవంతులు సుఖపడిపోతున్నారేమో, ధనం వేయడం అందరూ బాధపడిపోతున్నారేమో అని అనిపిస్తుంది, నూటికి 100 పాళ్ళు అసత్యము. రమణ మహర్షికి ఏముంది గోచి ఒకటి ఉంది, గాంధీ గారికి ఏముంది తుండిగుడ్డ ఒకటి ఉందో కర్ర ఒకటి ఉందో చెప్పులు చూడు ఒకటి చే గడియారం ఒకటి. గాంధీ గారు చనిపోయిన రోజున బ్యాంక్ బ్యాలెన్స్ ఒక పైస లేదు ఆయనకి. అయితే ఆయన దుఃఖపడిపోయాడా, అది మిమ్మల్ని అడిగి నేను, అయితే దుఃఖంతో చచ్చిపోయాడా దుఃఖపడిపోయాడా, మనకంటే ఎక్కువ శాంతి అనిపించాడు. నిజమైన సుఖి వాళ్ళు, ఎవరికైతే వైరాగ్యం ఉందో, ఎవరికైతే జ్ఞానం ఉందో వాడే నిజమైన సుఖి. బాహ్య సంపదల వల్ల శాంతి వచ్చేస్తుంది, సుఖం వచ్చేస్తుంది అనుకోవటం అది కూడా ఒక అజ్ఞానాన్ని గుర్తు. ఈ లేని వాళ్ళందరూ వెనకాల కొంచెం ఆస్తులు తక్కువ వాళ్ళు, బ్యాంకులో నెలవు తక్కువ వాళ్ళు, ఆళ్ళు బాగున్నారని వీళ్ళు ఆళ్ళు బాగుపడుతున్నారు, వినాయకుడి బొడ్డులో చేయిపెట్టినట్టు ఉంటుంది. ఒకడు వినాయకుడి బొడ్డులో చేయించాడంటాడు, అందులో తేలే ఉంది, తేలింటే ఒక కాట వేసింది దాన్ని, కాడేసి తీసేసాడు. ఎలా ఉందంటే అక్కడ దుఃఖంగా ఉంది, అది తేలి ఉందని చెప్పి మిగతా వాళ్ళు అన్నారంటే ఏంటో నాకుడి బుడ్డ ఎలా ఉందంటే చాలా బాగుంది అన్నాడు అంటున్నాడు. అది నలుగురు ఒకడు చెయ్యి పెడితే ఒకడిని కాటేస్తాను సంసారం కూడా. అదే శివానంద లహరిలో శంకరాచార్యులు వారు అంటారు, నీ దయ లేకపోతే, నీ కరుణ లేకపోతే నీ 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 ఆప్యాయత నామాది రాకపోతే ప్రతి జన్మలో కూడా నాకు సంసార దోషం వస్తుందని చెప్పాడు. ఇంకేం సంసారంలో ఈ దోషం ఉందనే బుద్ధి కూడా నాకు కలగదు, నేను చేయలేకపోతాను. చాలామందికి శాంతి లేకపోవడం కారణం లేకపోవటంలో కాదు, వైరాగ్యం లేకపోవటం. మనం ఏమనుకుంటున్నామంటే బయట సంపదలు బాగుంటే కూసుకుపడిపోతామని అనుకుంటాం. సుఖం సంపదలు అడిగిన హృదయంలో వైరాగ్యం గలవాడు ఎక్కువ ధనవంతుడు, ఎక్కువ సంపద గలవాడు వైరాగ్యం గలవాడు. అది మనస్సు లయమవటం కాదు అయ్యా, మనస్సును నాశనం చేయాలి. మనస్సు అనగటం కాదు, అనిగినప్పుడు కూడా మీకు కొంచెం శాంతిగా ఉంటుంది, అది నమ్మొద్దు. మీరు మనస్సు నశించాలి. నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలంటే భగవాన్ చెప్తున్నారంటే నీ పేరే శాంతి. ఏమంటున్నారు, ఉన్నదే శాంతి. అయితే మరి నాకు అశాంతి ఎందుకు వచ్చామంటే నువ్వు కల్పించుకోవటం వల్ల వస్తుంది. మొత్తం అశాంతి ఎవరికి వచ్చినా అంతా కల్పించినవి, అశాంతి లేనే లేదు అసలు, అంతా కల్పించి నీ కల్పించుకోవటం వల్ల వస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, బ్రహ్మములో ఉన్నాం. అది అర్థం కాక దేహంలో ఉన్నాం అనుకుంటున్నాం, బ్రహ్మములో ఉన్నాం. అది అర్థమైతే అంతా శాంతే, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపంగా ఉండటం. నువ్వు అన్ని నీకు బాహ్య విషయాలు నువ్వు పరిశోధన చేస్తున్నావు, ఈ నేననే తలంపును నువ్వు పరిశోధన చేయటం లేదు. ఈ నేననే తలంపును పరిశోధన చేసి దాన్ని విచారణ చేసి అందులోంచి విడుదల పొందినప్పుడు నీకు శాంతి దొరుకుతుంది. ఈ అశాంతికి ఎవరో కారణం కాదు, ఈ నేనే నిజానేనే కారణం. అంటే మనిషికి దుఃఖానికి కారణం బయట లేదు, లోపల ఉంది. అది ఎలా ఉంది, కర్తృత్వ బుద్ధిలో ఉండదు. కర్తృత్వ బుద్ధి అనేది ఒక వికారం, అందులో ఉంది. ఒక మూల తలంపులు, మూల తలంపు నీకు అర్థమవుతుంది అనుకోండి, ఇతర తలంపులు వేరు, మూల తలంపు వేరు. ఆ మూల తలంపు నీకు అర్థమవుతుంది అనుకోండి, మూల తలంపుని మీరు ఎలా పట్టుకున్నారనుకోండి, మిగతా తలంపుల్లోంచి విడదీసి మూల తలంపు నశించకపోయి ఉడిక మూల తలంపు ఇదే మీరు పట్టుకున్నారనుకోండి, 50% ఆనందం వచ్చేస్తుంది. దేవతలకు కూడా ఎంత ఆనందం ఉందనిపిస్తుంది, ఇంద్రులకు కూడా ఎంత ఆనందం ఉందనిపిస్తుంది. మూల తలంపు నశించక్కర్లేదు, మిగతా తలంపుల్లోంచి సెపరేట్ చేసి ఆ మూల తలంపుని పట్టుకుంటారు అనుకోండి, అంతులేని ఆనందం ఒక ప్రవాహం మామూలుగా రాదు, వడగడ వాన కింద వస్తుంది. వరద వచ్చినప్పుడు నది ఎలా ప్రవహిస్తుందో ఆనందం అలా ప్రవహిస్తుంది ఈ సహస్రారంలో హృదయంలోంచి. ఆ మూల తలంపు ఇది ఇతర తలంపు, ఇది మూల తలంపు, ఈ మూల తలంపు వేరు, వచ్చి ఆ మూల తలంపుకి వచ్చే ఇతర తలంపులు వేరు. ఇతర తలంపులోంచి మీరు సెపరేట్ చేసి ఇది మూల తలంపు అని అర్థం చేసుకుని దాని మూలంలోకి దాన్ని పంపించి దాని మూలంలోకి తీసుకెళ్లి దాన్ని నశించడం ముందే ఆ మూల తలంపు ఇదని మీకు అవగాహన అవుతాయంటే అప్పుడు కూడా మిమ్మల్ని ఆనందాన్ని ముంచేస్తారు. మేము దేవతలు కూడా మిమ్మల్ని చూసాల్సి చేయబడతారు, అంటే దేవతలకు లేని ఆనందం వస్తుంది. మీరు ఏదో చచ్చిపోయాం, చచ్చిపోతే ఫైనల్ అనుకోకండి, అది ఏదో వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయిన చచ్చిపోయారు, చచ్చిపోవడం ఫైనల్ కాదు. అహంభావనే సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలి, చచ్చిపోవడం అనే సమస్య కాదు. చచ్చిపోవడం అనేది ఫైనల్ కాదు. ఒక మనిషి శ్మశానంలోకి వెళ్ళాడు అనుకోండి, వాడి శరీరం అక్కడితో ఆగిపోయింది, వాడి జీవితం అక్కడితో ఆగదు. చనిపోవడం అనేది ఫైనల్ కాదు, అది ఇంకో శరీరంలోకి మారతాడు కానీ, ఇంకో శరీరంలో ప్రవేశిస్తాడు కానీ అది ఫైనల్ కాదు. చచ్చిపోవటం ఏదో వాడు రోజులు వెళ్ళిపోయాయండి, బాగానే చచ్చిపోయాడు, తేలిగ్గానే చచ్చిపోయాడని కష్టపడలేదు, వాడు రోజులు పూర్తయి, అదే చచ్చిపోవడం అనేది ఫైనల్ కాదు. చచ్చిపోతే వాడు పుడతాడు, పుట్టినవాడు చచ్చిపోతాడు, చేసినవాడు అనుభవిస్తాడు. నీకే ఈ గోళ, ఈ చావు పుట్టుకలు కూడా నీకెందుకు, ఈ చేయటాలు అనుభవించడాలు ఇవి కూడా ఎందుకు, అనుభవాలు కూడా అహంభావనకే, సత్యానికి అనుభవించు. నేను చేశాను నువ్వు కర్తృత్వం చేసినప్పుడు మళ్ళీ నువ్వు నీకు అది పుణ్యం అయితే కర్తృత్వం ఆ పుణ్య ఫలితం అనిపిస్తుంది, అది చెడు అయితే కర్తృత్వం చెడు ఫలితం అనిపిస్తుంది. నీకే అది నువ్వు కాదు కదా, అక్కడ చూడండి మీ ఈ సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుంది, ఇప్పుడే మీకు ఆనందం వస్తుంది. మీరు ఇది నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, నేను మంచివాళ్ళ మీ మంచివాళ్ళ అలా సరిపెట్టుకోకండి. మీరు మీ మంచితో మీరు నిజంగా మంచివాళ్ళకి మీ ఆలోచన స్థాయి పెరగాలి, చైతన్య స్థాయి పెరగాలి. మంచితనం మీ ఆలోచన స్థాయిని తగ్గించేస్తాననుకోండి, ఆ మంచితనం అనవసరం. మీరు నిజంగా మంచివాడైతే మీ ఆలోచన స్థాయి పెరగాలి, మీ చైతన్య స్థాయి పెరగాలి, మీ హృదయం విశాలం అవ్వాలి, మీ మనసు యొక్క లోతులు పెరగాలి. మీ మంచితనం నిజమైతే, మీరు మంచివాడు అనుకుని ఆలోచించడం మానేశారనుకోండి, విచారణ చేయటం మానేశారనుకోండి, ఆ మంచితనం ఎందుకు? మంచితనం అయితే చైతన్యం లేదు, మనసులో ఉందంటే అంటే మంచిగా ఉండమని ఎందుకు చెప్పారంటే, విచారణ చేయటానికి సత్యాన్ని తెలుసుకోవడానికి మంచితనం సహకరిస్తుంది. అందుకని మంచితనమే గమ్యం కాదు. నీకు జ్ఞానం లేదు, శాంతి లేదు, నరసాపురం అందరూ మిమ్మల్ని మంచివాడు మంచివాడు అని చెప్పుకున్నాడు. ఏంటి ఏం కలిసి వస్తుంది మీకు దానివల్ల? లోపల శాంతి లేదు, లోపల ఆనందం లేదు, జ్ఞానం అవసరం లేదు. మిమ్మల్ని మంచివాడు అని చెప్పుకున్నారు ఊళ్ళో, దానివల్ల మీకు కలిసి వచ్చేది ఏమి లేదు. అదే నష్టమే కానీ దానివల్ల లాభం ఏమి లేదు. అంటే నీకు శాంతి కావాలంటున్నావు, టైం పరిగెడుతుంది, భవిష్యత్ సుఖంగా ఉన్నాను. ఇప్పుడు మనం దుఃఖంగా ఉన్నప్పుడు కాలం గడవదు, సుఖంగా ఉన్నప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఏంటి బాబు ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంది? మనం బాగా నిద్ర పట్టింది అనుకోండి, అప్పుడే వెలుగు వచ్చేసింది అంటే అనిపిస్తుంది. ఇంకా నిద్ర పట్టదు అనుకోండి, ఈ సూర్యుడు ముఖం చూస్తాం అనిపిస్తుంది. భవిష్యత్ సుఖంగా ఉన్నాయేమో, కాలం గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. దుఃఖంగా ఉంటే కాలం కుంటిగా నడిచినట్టు ఉంటుంది, సుఖంగా ఉంటే కాలం పరిగెత్తికెళ్ళిపోతుంది అనిపిస్తుంది. దుఃఖంగా ఉన్నాం అనుకోండి, కాలం అసలు కుంటి నడికే దానికి అసలు కాలం గడవటం లేదు, ఎంత రోజులు ఎప్పుడు వెళ్తాయి అనిపిస్తుంది. మీరు సుఖంగా ఉన్నారనుకోండి, 100 సంవత్సరాలు మీరు బయటితే 100 రోజుల కింద వెళ్ళిపోతుంది. మీరు దుఃఖంగా ఉన్నారనుకోండి, 100 రోజులు 100 సంవత్సరాల కింద ఉంటుంది. పాపం అంతా ఉంటారు కొంతమంది, మాకు ఇంకా రోజులు రావటం లేదని, చచ్చిపోతే బాగుందండి, మాకు ఇంకా రోజు రావటం గడవటం లేదు, రోజే గడవటం అంటే అది లేదని కాదు, ఏదో మనసులో దుఃఖం వాళ్ళకి. ఆ ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడి సంపాదిస్తారు, వీళ్ళు ముసలివాళ్ళు అయ్యే కాదు చూడరు, చూడపోయినా పర్లేదు నీకెందుకు రెండు ఊరుకోని అంటారు, నోరు మూసుకు పడి ఉండమంటారు, సాపాటు పెడుతున్నాం కదా అంటారు. అంటే ఎవరి కోసం అయితే వీళ్ళు జీవించారు, వాళ్ళు ఎదురు తిరుగుతారు కింద దుఃఖం మిగులుతున్నారు. అంటే భగవాన్ ఏం చెప్పారు, వాళ్ళు నీ వాళ్ళు కాదురా, నీ పని ఏదో నువ్వు చూసుకో, నీ వాళ్ళ పట్ల నీ డ్యూటీ చేయంతే, మమకారం పెంచుకోవద్దని, నీ డ్యూటీ చేయ అంతవరకే. వాళ్ళు నీ వాళ్ళు కాదు భగవంతుడి వాళ్ళు. ఒకవేళ నువ్వు వాళ్ళకి సేవ చేసేటప్పుడు కూడా వాళ్ళని బాగా చూసేటప్పుడు నీ వాళ్ళు కాదు భగవంతుడి వాళ్ళకన్నా చూడు, నీ వాళ్ళు అనుకుంటే నీకు మిగిలేదు దుఃఖం. తర్వాత ఇప్పుడు మనకు దుఃఖానికి కారణం ఆసక్తి, ఆసక్తి వల్ల కూడా దుఃఖం పెరుగుతుంది. తర్వాత ఆందోళన పెరుగుతుంది. ఆసక్తి లేని వాడికి ఆందోళన ఉండదు, ఆసక్తి లేని వాడికి ఆందోళన ఉండదు. ఆసక్తి లేదనుకోండి మీకు ఆందోళన ఉండదు, ఆసక్తి నశిస్తే ఆందోళన కూడా నశిస్తుంది. ఎప్పుడు ఏ పని ఎక్కడ జరగాలో జరుగుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మా చలం గారు మొదక సాంగతో చెప్పారు, నువ్వు కంగారు పడితే దొద్దుకే రాదు, మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది. మా చలం గారు కొన్ని మొదక సాంగతులు చెప్పారు, అంటే బండవాళ్ళకి బాగా అర్థం అవడం కోసం. నువ్వు కంగారు పడితే దొద్దుకే రాదు, మోక్షం చేయలేదు, మోక్షానికి కూడా టైం ఉంది, నువ్వు పక్కనకు వచ్చినప్పుడు నీకు మోక్షం వస్తుంది, మోక్షం మాట ఇదే, నువ్వు కంగారు పడ్డావు అని దొద్దుకు వస్తున్నారు. మీరు పొద్దున్న 6 ఎక్కడైనా ట్రైన్కి వెళ్ళాలనుకోండి, 2 వెళ్ళి కూర్చుని దొద్దుకి వెళ్తే దొద్దుకు వస్తున్నారు, దానికి టైం లేకపోతే అది రాదు. మా చలం గారు బండ భాషలో చెప్పారు ఇలాగ, ఏమని, మీరు కంగారు పడితే దొద్దే రాదు, మోక్షం ఎలా వచ్చేస్తుంది, మోక్షం కూడా దానికి కూడా టైం ఉంది. మీ మనస్సు పక్వానికి వచ్చింది అనుకోండి, మనస్సు ముగ్గింది అనుకోండి, అనుకోండి భగవంతుడు క్షణం కూడా వేయించాడు మీకు మోక్షాన్ని ప్రసాదించడం కోసం, మోక్షంతో మిమ్మల్ని అలంకరించడానికి ఒక క్షణం కూడా వేయించాడు. అంటే ఇది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య ఇది. ఏది ఇదందరూ మీరు చిన్న సమస్య అని దాన్ని పట్టించుకోవటం లేదు. ఒకటి ఉన్నత ఒకటి సమస్య, పైది పంచాయతీ సమస్య కాదు, మీ సొంత సమస్య. గవర్నమెంట్ సమస్య కాదు, మీ సొంత సమస్య, మీ చుట్టాల సమస్య కాదు. ఏది ఏ సమస్య, దేహంతో తవాక్యం పొంది నేను చూశారు, అందులోంచి విడుదల పొందటం అనేది మీ సమస్య, ఇది పంచాయతీ సమస్య కాదు, అది మీ చుట్టాల సమస్య కాదు. పంచాయతీ వాళ్ళు చేసి పెట్టడం మీకు ఈ పరిష్కారం. అది మీ సొంత సమస్య. ఈ సమస్య మీరు చిన్నదనుకుంటున్నారు పెద్దదే, దాన్ని పరిష్కారం చేసుకోండి. అది పరిష్కారం చేసుకుంటే అది మీరు పరిష్కరించవలసిన సమస్యలు ఉండవు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల చచ్చిపోయిన తర్వాత ఏమున్నదో అలా అనుకోకండి. చావు అనేది ముగింపు కాదు, చావు అనేది నీ శరీరానికి ముగింపు కాదు, నీ జీవితానికి ముగింపు కాదు. చచ్చిపోయే ఉండాలి, చచ్చిపోయిన తర్వాత ఇంకో వదిలిపోతుందని గొడవ అనుకుంటే ఆ గొడవ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. చాలామంది ఏమనుకుంటారు, చచ్చిపోతే ఏముండదు కదా అంటారు. చచ్చిపోయిన తర్వాత ఏముంటుంది, అలా గొడవ అంటే చచ్చిపోయిన తర్వాత ప్రారంభం, అది మర్చిపోకండి. అది ఫైనల్ ఏం కాదు, చావు అనేది ఫైనల్ ఏం కాదు. నీ శరీరానికి ముగింపు చావు, కానీ జీవితానికి మటుకు ముగింపు కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు పాపం చచ్చిపోతే ఏముండదులేని, చచ్చిపోతే ఏమో ఉండకపోవటం కదా సమ ప్రాబ్లం, అక్కడి నుంచే పరిష్కారం అవుతుంది. కొంతమంది ఏదైనా దుఃఖం వచ్చి ఏదో ఎండ్రిని తాగి చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది ఉరి పోసుకు చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది ఏదో ఇంట్లో పేచీలు పెట్టి చచ్చిపోతారు. అది మరీ ప్రమాదం, అది మంచిది కాదు. మళ్ళీ వాళ్ళు వడ్డీతోడు సహా అనుభవించాలి. ఇప్పుడు మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఏదైనా కర్మ అనుభవం కర్మానుభవంకి వచ్చిందనుకోండి, ఎక్కువ తినేసి వచ్చేసి ఇక్కడ కూర్చున్నారని మీ కడుపు నొప్పి ప్రారంభమైంది అనుకోండి, ఓర్పుగా అనుభవించండి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి బెల్ట్ వేసుకుందరు కానీ, ఇప్పుడు మీరు ఎక్కువ తినేసినప్పుడే కడుపు నొప్పి రాదు. మీరు ఏ పని ఏంటికి తిని ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఆ కడుపు నొప్పి రావడానికి 3 గంటలు 4 గంటలు పడకుండదు. ఆ కర్మానుభవం ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది, ఏది ఆ కడుపు నొప్పి అనేది చిన్నప్పుడు రాదు కడుపు నొప్పి, అది ఇప్పుడు రావాలో మళ్ళీ అనుభవ కర్మానుభవానికి ఒక టైం ఉంటుంది, ఇప్పుడు వచ్చింది. అది ఊరికి కంగారు పోయినా కలుపు నొప్పి సడన్గా పోదు, కొంత ఊర్చుకోవాలి తర్వాత బెడవేషన్ తర్వాత చూడడం. అలాగే అనుభవంలోకి వచ్చి కర్మ అనుభవంలోకి వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకోండి, మీరు కంగారు పట్టిన లాభం లేదు. కర్మ ఏదైనా మీకు అనుభవంలోకి వచ్చిందనుకోండి, అది అర్థం చేసుకోండి, కర్మానుభవం వస్తుంది, దాన్ని ఓర్పుగా భరించండి, అది ఇంకా రాబోయే జన్మలో మీకు అది రాదు, పూర్తిగా నశిస్తుంది. ఓర్పుగా మీరు భరించాలనుకోండి, కర్మానుభవాన్ని ఓర్పుగా భరించాలనుకోండి, వచ్చి ఏమో వడ్డీతోటి సహా ఇస్తారు, మీరు అదే కర్మ, అదే కర్మ మీకు చేస్తారు. మంచి శాస్త్రంలో ఏం చెప్పారంటే, మీరు రహస్యంగా పెట్టుకోండి, మీరు మీకు ఏదైనా కర్మానుభవం వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏదైనా చిక్కు వచ్చిందనుకోండి, కంగారు పడకండి, అదే అది అనుభవించడానికి స్వేచ్ఛైన అవసరం అయితే. అలా కర్మానుభవం మీకు మంచి వస్తే పొంగిపోవద్దు, మళ్ళీ మంచి వస్తే పొంగిపోవద్దు. అదే నేను చించినాడు మీటింగ్లో చెప్పాం, మంచి వస్తే పొంగిపోతున్నారనుకోండి, ఏదైనా చెడ్డ వస్తే కుంగిపోతున్నారనుకోండి, అది మీ మోక్షత్వం పోస్తున్నారన్నారు భగవాన్. అంటే మోక్షాన్ని సంపాదించాలన్న కాంక్ష కాస్త ఊడిపోతున్నాయని చెప్పారు. అంటే నీకు ఏదైనా కర్మ అనుభవంలోకి వచ్చినప్పుడు, అంటే కర్మ అనుభవంలోకి ఎలా వస్తుంది, బాధ కింద వస్తుంది, ఏదైనా దుఃఖం కింద వస్తుంది, దాని మీరు కొంచెం ఓర్చుకుంటే అది పోతుంది, రాబోయే జన్మలు ఇంకా రాదండి. కడుపు నొప్పి బిళ్ళకి తగ్గుతుంది, కొంచెం కొంత మీరు కూడా ఓర్చుకోవాలి, ఓర్చుకోవడం కూడా నేర్చుకోండి అని, ఓర్చుకోవడం కూడా నేర్చుకోండి అని. అదే ఈ జ్ఞానయజ్ఞం యొక్క, ఈ జ్ఞానయజ్ఞం యొక్క ప్రయోజనం అదే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, చుట్టాలు మూడ తలంపులో ఉన్నారు, విరోధులు మూడ తలంపులో ఉన్నారు, తర్వాత బంధువులందరూ మూడ, స్నేహితులందరూ మూడ తలంపులో ఉన్నారు, లోకం మూడ తలంపులో ఉంది, చావు మూడ తలంపులో ఉంది, పుట్టుక మూడ తలంపులో ఉంది, పుణ్యం మూడ తలంపులో ఉంది, చావు పాపం మూడ తలంపులో ఉంది, పునర్జన్మ మూడ తలంపులో ఉన్నాయి, వాసనలన్నీ మూల తలంపులు ఉన్నాయి, కోరికలన్నీ మూల తలంపులు ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత పని పుణ్యలోకాలకెళ్ళినా పాపలోకాలకెళ్ళినా ప్రయాణం చేసేది మూల తలంపు. అంచేత లోకాలు ఎక్కడ ఉన్నాయి, మూల తలంపు, అది ఉంటే అన్నీ ఉన్నాయి, అది లేకపోతే ఏది లేదు, ముందు తిరుగుతావు. ఇది జ్ఞానం కాదు, మీరు ఇది మీరు మంత్రం లాగా ఇంటికాడ పిండి రుబ్బుతారు చూడండి, ఇడ్లీ పిండి రుబ్బుతారు చూడండి, ఇంటికాడ రుబ్బేసుకోండి ఈ మాటలు, అన్ని మూలకాలు అంటే. మన శరీరం చనిపోయిన తర్వాత ప్రయాణం చేస్తాడు, అప్పుడు ఆ ప్రయాణం చేసేవాడు కూడా మూల తలంపే, వాడే జీవుడు. ఇది మీరు ఇష్టమైన మనసుతో తిప్పుకోండి, అది మీరు చెప్పిన మాటలు మాకు ఏదో తెరకాసుగా ఉన్నాయని మీరు అనుకుంటారు, కూడా భగవంతుని స్మరించుకోండి, అది మరీ మంచి పద్ధతి. నేను చెప్పిన మాటలు మీకేం తిరకాస్తిగా కనిపిస్తున్నాయి అనుకోండి, భగవంతుడి పాదాలు విడిచిపెట్టకండి, భగవంతుని స్మరించుకోండి, మిగతా పనులను ఆనే చేసి పెడతాడు, అది శరణాగతి, గతంలో శరణాగతి, భగవంతుని స్మరించుకోండి. అంటే రహస్యం ఏంటంటే, భగవంతుడి గురించి శ్రవణం చేయటం వల్ల భగవంతుడి గురించి స్మరించుకోవటం మనం పవిత్రులు అవుతాం. ఓం పవిత్రాయ నమః. ఎవరినైతే స్మరించుకుంటే మనం పవిత్రం అవుతామో వారిని స్మరించుకోవాలి. విస్మరస్మరణ అంటే మీరందరూ పెద్దవాళ్ళు అయ్యారంటే మీరందరూ పెద్దవాళ్ళు అయిపోవాలనుకోండి, మీరు ఎవరిని పట్టుకోవాలి? భగవంతుని పట్టుకోవాలి. మీరు పెద్దవాళ్ళు అవ్వాలనుకుంటే వీరికి మాటలు అవ్వరు. భగవంతుని ఆశ్రయించడం వల్ల, భగవంతుని స్మరించడం వల్ల మీకు పెద్దరికలు ఇస్తాడు. అప్పుడు మీరు పూజార్హులు అవుతారు. కృష్ణుని ఎంత గౌరవిస్తున్నారో మిమ్మల్ని కూడా అంత గౌరవిస్తారు. పెద్దరికం కూడా మురికే వచ్చేది. మనల్ని పూజించమంటే ఎవడు పూజిస్తాడండి? ఆ పూజింపబట్టం కూడా దైవానుగ్రహం వల్ల నువ్వు పూజింపబడతావు. నువ్వు దైవం, దైవాన్ని నువ్వు పూజించడం వల్లే ఆ నీకు అర్హత ఇస్తే నువ్వు పూజించబడతావు. గాంధీ గారిని మనం గౌరవించినట్టు రాజకీయ నాయకులందరినీ గౌరవిస్తున్నావా? ఆయన పూజార్హుడు అయ్యాడు. గాంధీ గారికి ఉన్న ఆస్తి ఏంటంటే కళదోడొకటి, చెప్పులు చూడొకటి, జోళ్ళే ఉన్నాయి. కళదోడొకటి, చెప్పులు చూడొకటి. అంటే మీకు పెద్దవాళ్ళు అవ్వాలంటే, ఆధ్యాత్మికంగా మీకు ఉన్నతస్థితి కలగాలంటే, ఆ స్టేటస్ రావాలంటే ఈశ్వరుడు దయవల్లే కలుగుతుంది, ఈశ్వరు కరుణ వల్ల కలుగుతుంది. ఈశ్వరుని యొక్క దయలేక మోక్షం అటించండి. ఈశ్వరుని దయలేకపోతే మీకు పెద్దరకం కూడా రాదు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల. శంకరాచార్యులు వారు అన్నారు శివానంద నగర్లో, నీ దయలేకపోతే మాయ నీది, మాయ ఎవరికి? నీదే. నీ దయలు, నీ పాదాలని ఆశ్రయిస్తేనే కానీ నీ దయ కలగదు. నీ దయ నాకు లేకపోతే కేవలం నా తెలివితేటల వల్ల నీ మాయలు నేను బయటికి రాలేరు. ఇప్పుడు ఆచార్యుల వారు ఏమన్నారంటే, మాయ ఇదంతా మాయ, ఇదంతా మాయే. మన కళ్ళతో చూడబడిదంతా కూడా మాయే. ఇదంతా నీ మాయ, ఇదంతా నీ లీల, ఇదంతా నీ లీల, ఇదంతా నీ మాయ. కానీ నీ మాయ ఇందులోంచి బయటపడాలి అనేటువంటి తలంపు కూడా నీ దయ లేకపోతే కలగదు. నీ పాదాలని ఆశ్రయించకపోతే నీ దయ కలగదు. నీ దయ లేకపోతే ఈ మాయలోంచి నేను బయటకు రాలేను. ఆచార్యులు వారు శివానంద నగర్లో చెప్పారు. ఇదంతా మనం ఇదంతా చూస్తున్నాం కదా. ఏమైనా ప్రపంచం అంటే ఏంటి? గాలి, నిప్పు, నీరుని, ఇదంతా లీల, ఇదంతా మాయ. ఇది నాకు నిజంగానే కనిపిస్తాను. ఎంతకాలం నిజం కింద కనిపిస్తుంది? నీ జ్ఞానం నాకు కలిగే వరకు ఇదంతా నిజం కింద ఉంటుంది. నీ జ్ఞానం కలిగాక ఏమవుతుంది? ఇదంతా నశిస్తుంది, ప్రపంచం నశిస్తుంది. ఎప్పుడు నీ జ్ఞానం నాకు కలిగాక అది నాకు ఎలా వస్తుంది? ఇస్తే వస్తుంది. నువ్వు ఇచ్చే వరకు నీ పాదాలను విడిచిపోయి. పట్టుదల వేరు, పెంకితనం వేరు. పట్టుదల ఉండొచ్చు కానీ పెంకితనం ఉండకూడదు. చాలామంది పెంకితనం పట్టుదల అనుకుంటారు. పెంకితనం పట్టుదల కాదు. పట్టుదల వేరు, పెంకితనం వేరు. ఇదంతా మన పాడు బుద్ధి. పాడు బుద్ధి ఉందని మనకు తెలుస్తూనే ఉంటుంది. అదంతా వదిలేదు. లక్ష్మణుడు అమ్మ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు చెప్పేసి ముగిస్తున్నారు. ఒక మాట, ఒక వాక్యం నాకు నచ్చింది వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మ జ్ఞాని చాలా మనకి తెలియదు. రావణాసుడు భార్య జ్ఞాని, లక్ష్మణుడు తల్లి జ్ఞానం, లేదా వాళ్ళు భార్య జ్ఞాని. లక్ష్మణుడు తల్లి చెప్పింది తల్లి రాముడే, తండ్రి కూడా రాముడే, దేవుడు రాముడే, అన్నీ రాముడే. మోక్షం ఎలా వస్తుంది? మోక్షం ఎలా వస్తుంది కూడా నీకు వద్దు. రాముడు ఎలా బతుకుతున్నాడు, నువ్వు ఎలా బతుకు వచ్చేస్తుంది మోక్షం. ఈ ఆత్మవిచారంలో ఈ గొడవలు ఆడవాళ్ళు, ఈ భగవద్గీత రాబోతున్నాయి, ఈ గొడవ నీకు వద్దు. అది అమ్మ చెప్పింది. అమ్మ ఎప్పుడు గొడవ మంచి మాట చెప్తుంది, కానీ చెడ్డ చెడ్డ పిల్లడు ఉంటాడు, కానీ చెడ్డ అమ్మ ఉండదు. అది అమ్మ చెప్పింది. మనకి మళ్ళీ ఇప్పుడు ఈ గొడవలు ఏం చెప్పలేదు, ఈ పురాణాలు చెప్పలేదు. ఎవరు? లక్ష్మణుడికి అండి. రాముడు ఎలా బతుకుతున్నాడు, నువ్వు అలా బతుకు. నీకు నీకు మోక్షమో జ్ఞానమో ఏదో ఉండటం, ఏదో ఏదో సాధన.